அருணாச்சல சிவ, அருணாச்சல சிவ, அருணாச்சலா. ప్రియమైన ఆత్మ బంధువులారా, ఇప్పుడు మూడు కార్యక్రమాలు పురస్కరించుకుని మనం అరుణాచలం వచ్చాం. 11వ తేదీ గీతోపదేశం, గీతామాత జయంతి పూర్తయింది. నిన్న మహాదీపం, దీపోత్సవం. ఈ అరుణాచల క్షేత్రంలో జరిగేటువంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ దీపోత్సవం ముఖ్యమైనది. మిగతా ఉత్సవాలన్నా అవన్నీ రెండో పక్షం, ముఖ్యమైన ఉత్సవం ఇక్కడ దీపోత్సవం. తర్వాత 3 రమణ జయంతి, 18వ తేదీ రమణ జయంతి. 18వ తేదీ కూడా మధ్యాహ్నం 3 గంటలకు అరగంట ఇక్కడ భగవాన్ గురించి ఉవాచ జరుగుతుంది, ప్రవచనం జరుగుతుంది. 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు. నిన్న జరగవలసినటువంటి జ్యోతి కార్యక్రమం నేను ప్రకృతి మనకు సహకరించకపోవటం వల్ల ఈ రోజున ఏర్పాటు చేసుకున్నా ఈ ప్రవచనం. తర్వాత భక్తులందరికీ మనం ఏంటంటే, మనం అరుణాచలం ఎందుకు వచ్చామంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవటానికి వచ్చాం. తర్వాత మీరు రమణాశ్రమం వెళ్లేవారందరూ కూడా మీరు అక్కడ మౌనంగా కూర్చోండి. రమణాశ్రమం వెళ్లేవారందరూ కూడా మౌనంగా కూర్చోండి. రమణ మహర్షి గారిది ఆశ్రమం. అది రమణ మహర్షి గారి ఆశ్రమాన్ని మీరు పాలకుల సంత కింద, ఉండి సంత కింద తయారు చేయకండి. మీరు వెళితే అక్కడ మౌనంగా కూర్చోండి. మీకు అక్కడ గ్రంథాలు కావాల్సి ఉంటే తెలుగు గ్రంథాలు అమ్ముతున్నారు, తమిళ గ్రంథాలు అమ్ముతున్నారు, తర్వాత ఇంగ్లీష్ గ్రంథాలు అమ్ముతున్నారు. మీకు కావలసిన గ్రంథాలు తీసుకోండి, ఎవరికి కావాల్సి ఉంటే కొనుక్కోవచ్చు ఆశ్రమంలో. మీరు అక్కడికి వెళ్ళి పాలకుల కవర్లు, భీమవరం కవర్లు వేసుకుని అక్కడ బాతా కానీ మాటలు వేసుకుని కూర్చోకండి. మీరు రమణాశ్రమానికి వెళితే మీరు ధ్యానం చేసుకోండి, మౌనంగా కూర్చోండి. లేకపోతే రమణ మహర్షి గారి మాటలు మీకు నచ్చిన మాటలు ఉంటే ఆ మాటలను ధ్యానం చేసుకోండి. అంతేగాని మీరు పాలకుల మాటలు, భీమవరం మాటలు, ఈ సంత మాటలన్నీ మీరు ఇక్కడ చెప్పుకోవడానికి అరుణాచలం రావటం ఎందుకు? అందుకే రమణ మహర్షి గారు మాట అనేవారు, వచ్చిన పని మర్చిపోకూడదని. మనం ఏ పని నిమిత్తమైతే అరుణాచలం వచ్చామో ఆ పని మర్చిపోకూడదు. తర్వాత తక్కువ మాట్లాడటం మంచిది, ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు. మౌనం కలహం నాస్తని, మౌనం వల్ల కలహాలు తగ్గిపోతాయి. రమణ మహర్షి గారు కూడా చాలా తక్కువ మాట్లాడేవారు. ఎవరైనా అడిగినా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదంటే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేవారు కాదు. అంటే మీరు రమణాశ్రమానికి వెళ్ళొచ్చు, మీకు కావలసిన గ్రంథాలు తీసుకోవచ్చు, అక్కడ జపం చేసుకోవాలంటే జపం చేసుకోవచ్చు. కానీ అక్కడ రోజు వెళ్ళి రమణాశ్రమానికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్లే వాళ్ళకి ఆ దారిలో వాళ్ళకి ఆటంకంగా కూర్చోకండి. ఏదో పక్కన కూర్చొని మీరు కొండ చూసుకోవచ్చు, రమణ మహర్షి గారి మాటలు ధ్యానం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. అంతేకాని అక్కడికి వెళ్ళి అతిగా మాట్లాడటం, ఆశ్రమానికి వచ్చి చూడటానికి వచ్చేవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఆ రకంగా చేయొద్దు. మౌనంగా ఉండండి. తర్వాత మన జీవితంలో ముఖ్యంగా నేర్చుకోవాల్సిన క్రమశిక్షణ నేర్చుకోవాలి. క్రమశిక్షణ లేనప్పుడు మనకు ఎంత ధనం ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా సుఖపడం. ధనం ఉన్నా సుఖపడం, పాండిత్యం ఉన్నా సుఖపడం. అంటే మనం ఏ పని, అరుణాచలం ఎందుకు వచ్చాం, రమణ మహర్షి గారి ఆశ్రమానికి ఎందుకు వచ్చాం? ఆ లక్ష్యం మర్చిపోద్ది, అది వచ్చిన పని మర్చిపోద్ది. మీరు వెళ్ళండి, వెళ్ళి మౌనంగా కూర్చోండి. ఎంతసేపు కూర్చోవాలంటే అంతసేపు కూర్చోండి. దారిలో కూర్చోవద్దు, వచ్చి ఆశ్రమానికి వచ్చి చూసి వెళ్ళే వాళ్ళ దారిలో కూర్చోవద్దు. అంటే క్రమశిక్షణ లేకపోతే మనం భౌతికంగా అభివృద్ధిలోకి రాలేము, ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధిలోకి రాలేము. మనం మానవ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. ఎవరైనా మీ ఇంటికే బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళు కాఫీ కాయమన్నారనుకోండి, కాఫీ కాయమంటే మీరు ఏం చేస్తారు? గ్యాస్ పెట్టి కాస్తారు, లేకపోతే కట్టెలు పెట్టి కాస్తారు? మీ ఇంట్లో 1000 రూపాయలు కాయతారు, 500 రూపాయలు కాయతారు, పొయ్యిలో పెట్టి కాఫీ కాయరు ఎవరన్నా? మానవ జీవితం అన్ని జీవిత దేవతల జీవితాల కంటే మానవ జీవితం గొప్పది. ఏంటంటే మానవ జీవితం, మీరు కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు అందుకు చెప్తున్నాను. మీ కాలాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు, మా కాలాన్ని పాడు చేస్తున్నారు. మీరు కాలం ఏం చేదంటే 1000 సంవత్సరాలు బతకం. ఎక్కడ మనం 1000 సంవత్సరాలు ఉంటామా? 1000 సంవత్సరాలు బతకం. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. ఆచార్యులు వారు వివేక చూడమని ఏం చెప్పారంటే, అలా మానవ జన్మ రావటమే కష్టం. ఏం చేదంటే వివేకం, విచక్షణ, మన భగవంతుని ధ్యానం చేసుకోవాలి, స్మరించుకోవాలనేటువంటి విచక్షణ మానవ జన్మకు ఉంటుంది. కానీ ఆ చెట్టుకు ఉండదు, జంతువుకు ఉండదు. అంటే మానవ జన్మను వృధా చేసుకోవటం ఎటువంటిదంటే, జపధ్యానం లేకుండా మీరు మానవ ఈ కాలాన్ని వృధా చేసుకోవటం ఎటువంటిదంటే, మీ ఇంటికి ఎవరైనా బంధువు వస్తే మీకున్న రూపాయి కాగితాలు పొడిలో పెట్టి కాఫీ కాసి ఇచ్చినట్టు ఉంటుంది. అంటే చిల్లర గొడవల్లో మీరు చిల్లర గొడవలు దృష్టిలో పెట్టుకుని మానవ జీవితం వేస్ట్ చేసుకోవద్దు. మనం 1000 సంవత్సరాలు ఉండం ఇక్కడ. అలా 100 సంవత్సరాలు బతికితేనే చాలా కష్టం. 100 సంవత్సరాలు కూడా మనం ఉండం. ఎవరో కొద్ది మందే ఉంటారు 100 సంవత్సరాలు జీవించేవాళ్ళు. అంటే మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మరి తిరిగి జన్మ వస్తుందో రాదు మనం చెప్పలేం. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. తెలివైన వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళకి తేడా ఏమి లేదు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన అవకాశాలను పట్టుకుంటారు, అభివృద్ధిలోకి వస్తారు. తెలివి తక్కువ వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి, అవకాశాన్ని వదిలేస్తారు, పాడైపోతారు. తెలివి తక్కువ వాళ్ళకి అవకాశాలు వస్తాయి, తెలివైన వాళ్ళకి అవకాశాలు వస్తాయి. తెలివైన వాడు ఏం చేస్తాడంటే అవకాశాన్ని పట్టుకుంటాడు, తెలివి తక్కువ వాడు వచ్చిన అవకాశాన్ని వదిలేస్తాడు, పాడైపోతాడు. తెలివైన వాడికి పురోగతి, తెలివి తక్కువ వాడికి తిరుగుగతి. అంటే మీరు కాలం వేస్ట్ చేసుకోవద్దు. మనం ఎక్కువ మాట్లాడటం వల్ల ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఎక్కువ మాట్లాడుతుంటే ఎనర్జీ వేస్ట్ అవుతా ఉంటుంది. అంటే అరుణాచలం మనకి భక్తి కోసం వచ్చాం మనం, అది మర్చిపోకూడదు. మనం ఎందుకు వచ్చాము అది మర్చిపో. మన భక్తిని బ్యాటరీని ఛార్జింగ్ ఎలా చేసుకుంటాము, అరుణాచలం వచ్చి భక్తిని అభివృద్ధి చేసుకోవడానికి మనం వచ్చాం. అది మర్చిపోకుండా మీరు అరుణాచలమునచు స్మరించు వారలు అహము నిర్మూలింతు అరుణాచల అక్షర మణ మాల. అంటే రమణ మహర్షి అనే భక్తుడు అరుణాచలేశ్వరుడికి అక్షరాలతోటి తయారు చేసినటువంటి పెండ్లి నాటి మాలను వేశాడు. అంటే పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు పెళ్ళైనప్పుడు పెండ్లి కుమార్తెము పెండ్లి కుమారుడికి దండయటం, మళ్ళీ పెండ్లి కుమారుడేమో పెండ్లి కుమార్తెకి దండయటం, అన్ని వివాహ కార్యక్రమాల్లో చూస్తున్నాం. ఇక్కడ రమణ మహర్షి అనే పెండ్లి కుమార్తె ఏం చేసిందంటే అరుణాచలేశ్వరుడు అనే పెండ్లి కుమారుడికి ఒక దండ వేసింది. నేను అక్షరాలతోటి తయారు చేసినటువంటి ఈ దండం నీకు వేస్తున్నాను, నువ్వు కూడా నాకు దండ ఇయ్యాలి, నీ అనుగ్రహం అనే దండం నా మెల్లో ఇయ్యి అని అడ్డించాడు. అక్షర మణ మాల, ఇది పెండ్లి నాటి మాల. ఇందులో మొదట దీపద ఏమిటంటే అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రధానమంత్రి చేసినా రాష్ట్రపతి చేసినా లేకపోతే 1000 కోట్లు డబ్బున్నా, మీ పేరు ప్రపంచమంతా వ్యాపించిన, లేకపోతే మీ గొప్ప గొప్ప సంస్కృత పాండిత్యం ఆంగ్ల భాషలో పాండిత్యం ఉన్నా, లేకపోతే మీరు పెద్ద పెద్ద ఇంజనీర్లైనా డాక్టర్లైనా, మీకు దుఃఖము నశించదు. భాషంగా మనం గడ్డిమేటి పెంచుకున్నట్టు సంపదలు పెంచుకున్నట్టు, మనం సంపద పెంచుకుంటే అది భాగ్యవంతుడు అంటారు. అంతేగాని మనకు దుఃఖం నశించదు, అశాంతి నశించదు. దుఃఖం ఎవరికి నశిస్తుందంటే అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. అంటే మనిషి కూడా నీడ ఎలాగొస్తుందో అజ్ఞానం ఉన్నంతకాలం దుఃఖం కూడా వస్తుంది. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మల్లో కూడా దుఃఖం నశించదు. దుఃఖము లేని స్థితికి మీరు వెళ్ళాలంటే అజ్ఞానం నశించాలి. దుఃఖము లేని స్థితికి మీరు వెళ్ళారనుకోండి పునర్జన్మలు వచ్చేస్తాయి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. భాష్యంగా మనం ఏదో సామాగ్రి పోషించుకోవటం మీకు సదుపాయాలు బాగుంటాయి. జ్ఞానం ఉంటే మోక్షం వస్తుంది, డబ్బు ఉంటే ఏమొస్తుంది, భోగం వస్తుంది. మీకు డబ్బుంటే బజార్లో అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు, అంతేకాని మీకు శాంతి రాదు, మోక్షం రాదు. జ్ఞానం వల్ల శాంతి వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది, ధనం వల్ల మీకు భోగం వస్తుంది, బజార్లో సరుకులన్నీ కొనుక్కోవచ్చు. అది దేని ప్రయోజనం అదే. లేకపోతే మీకు ధనం ఉంటే ఒక వంద అంతస్తులు మేడ కట్టుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. అయితే అజ్ఞానం జ్ఞానం లేకుండా అజ్ఞానం నశించదు, జ్ఞానం లేకపోతే మోక్ష సుఖం లేదు. అదే భక్తి అరుణాచల మనసు స్మరించు వారలు అహము నిర్మూలించు అరుణాచల. అంటే నా అహాన్ని నిర్మూలించమని అడుగుతున్నాడు మొట్టమొదటి దేవతలు. ఎంచేత ప్రతి మనిషికి సుఖం కావాలి, ప్రతి మనిషికి శాంతి కావాలి, ప్రతి మనిషికి ఆనందం కావాలి. దేవుడు ఉన్నాడని చెప్పినా, దేవుడు లేడని చెప్పినా నాకు శాంతి అక్కర్లేదు, సుఖం అక్కర్లేదు, ఆనందం అక్కర్లేదు అని ప్రపంచంలో చెప్పి ఎంతవరకు చెప్పిన మనిషి ఒక్కరు లేడు. నాకు ధనం అక్కర్లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు, పదం అక్కర్లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. గాంధీ గారికి ఏం పదం అక్కర్లేదు. అలా అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు అధికారం మనుషులకు ఉపయోగపడతారు కానీ అధికారాన్ని కోసం పోకులాడరు. మాకు ధనం అక్కర్లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, అధికారం అక్కర్లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు, మాకు గౌరవాలు అక్కర్లేదని, కీర్తి ఇదంతా అక్కర్లేదని చెప్పేవాళ్ళున్నారు. మాకు సుఖం అక్కర్లేదు, శాంతి అక్కర్లేదు, ఆనందం అక్కర్లేదని ప్రపంచంలో ఇంతవరకు ఒక్కడు చెప్పలేదు. ఇంకేదంటే మనిషి స్వరూపం సుఖం, మనిషి స్వరూపం. ఇంకేదే మనం అందరం సుఖాన్ని ఎందుకు కోరుకుంటున్నామంటే ఆ స్వరూపం, ఆ సుఖం ఎక్కడుందో ఆత్మలోనే ఉంది. అక్కడ తప్పించి ఎక్కడా లేదు. అక్కడ తప్పించి ఎక్కడో ఉందని మనం వెతికి వెతికి దాన్ని పట్టుకుంటే అది పట్టుకున్నాక తెలుస్తుంది అక్కడ దుఃఖం ఎక్కడైనా సుఖం లేదని. అంటే పెద్దలు చెప్పిన మాటలను మనం ప్రమాణంగా తీసుకోవాలి. అది కృష్ణుడు చెప్పనివ్వండి, బుద్ధుడు చెప్పనివ్వండి, రమణాచార్యుడు చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పిన మాటలను ప్రమాణంగా తీసుకోవాలి. అంతేకాని మన మనస్సు ఎటు గంతులు ఉంటే అటు గంతులు అయ్యకూడదు. క్రమశిక్షణ లేకపోతే ఆధ్యాత్మిక విషయం వదిలేయండి, భౌతికంగా కూడా అభివృద్ధిలోకి రాలేదు. అంచేది మనకి ఈ అక్షర మన మనలో మొట్టమొదటి రమణ మహర్షి అనే భక్తుడు రమణ మహర్షి గారికి అరుణాచలేశ్వరుడే దేవుడు, గురువు కూడా అరుణాచలేశ్వరుడే. రమణ మహర్షి గారికి దేవుడు అరుణాచలేశ్వరుడు, ఆయన గురువు కూడా అరుణాచలేశ్వరుడే. ఎంచదంటే రమణ మహర్షి గారు అరుణాచలం గురించి వెతుక్కోలేదు, అరుణాచలానికి స్ఫురించింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అరుణాచలం కోసం వెతుక్కోలేదని, అరుణాచలం అనేది ఇక్కడికి రాకముందే అరుణాచలం అనేది ఆయనకు స్ఫురించింది. అంటే దీక్షలు చెప్తారు, మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రాకపోతే, భక్తిభావం కనుక పెంచుకోలేకపోతే భగవంతుడు ఐక్యం కాలే. భక్తి యొక్క గమ్యం కాలక్షేపం కాదు, భగవంతుడు ఐక్యం అవటం. మీరు అరిటాకులో భోజనం చేస్తారు, ఆ భోజనం పూర్తయ్యే వరకు అరిటాకుని ఎలా కాపాడుకుంటారో భక్తిని కూడా భగవంతుడిలో మనం ఐక్యం అయ్యే వరకు బాగా కాపాడుకోవాలి. భగవంతుడితో ఐక్యం అయిన తర్వాత వేరుభావన పోయిన తర్వాత భగవంతుడు భక్తుడు అందరూ ఒకటే ముద్దైపోతారు. ఆత్మ దేవుడు ఈ భక్తుడు అందరూ ఒకటే ముద్దైపోతారు. అప్పటి వరకు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి భక్తిని. అరుణాచలం మనసు స్మరించు వారాల అహము నిర్మూలించు అరుణాచల. అంటే ఎవరైతే అరుణాచలాన్ని స్మరించుకుంటున్నారో, ఇంకో మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్నున్నా దేవుడు మీకు మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, భగవంతుడు మీ హృదయంలో ఉన్నాడు. కోటి జన్మలు ఎత్తితే భగవంతుడు మీకు తెలియబడ్డు. ఎవరికి తెలియబడతాడు? మనస్సు నూటికి నూరుపాళ్ళు పవిత్రంగా ఉండాలి, మాట నూటికి నూరుపాళ్ళు పవిత్రంగా ఉండాలి. మాటలో శుద్ధి లేదు, బుద్ధిలో శుద్ధి లేని వాళ్ళకే దేవుడు దర్శనం. బుద్ధిలో శుద్ధి లేదు, మాటలో శుద్ధి లేదు, ఆలోచనలో శుద్ధి లేదు, వీళ్ళకే దేవుడు దర్శనం. దేవుడు ఎంత అమాయకుడా, అది మీకంటే తెలివి తక్కువవాడా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనస్సు నూటికి నూరుపాళ్ళు పవిత్రం అవ్వాలి, మన వాక్కు నూటికి నూరుపాళ్ళు పవిత్రం అవ్వాలి. మనం చేసే పని డాబుడు కోసం కాకుండా, దర్పం కోసం కాకుండా, మన గర్వాన్ని పెంచుకోవడానికి, మన అహంభావాన్ని పెంచుకోవడం కోసం కాకుండా, భగవంతుడు మనకి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా భగవంతుడు చెప్పిన మాటనే మనం శ్రద్ధగా విని మననం చేసుకుని మళ్ళీ ఆ మాట మనం ధ్యానం చేసి అది ఎంతవరకు మనకు అవకాశం ఉంటే అంతవరకు ఆచరించి అది అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు భగవద్ అనుభవం మనకు కలిగేది. ఇది ఒట్టి మాటల వల్ల, ఇది కబుర్ల వల్ల, కాకరకాయల వల్ల వచ్చేది కాదు. ఇది అంచేది నాకు నువ్వు నిన్ను స్మరించుకుంటే అరుణాచలాన్ని స్మరించుకోవటం వల్ల మనకు లాభం ఏంటంటే, లాభం ఏమి లేదనుకోకండి. ఒకసారి ఉదాహరణకి రమణ మహర్షి గారు స్కందాశ్రంలో ఉండగా ఓ భక్తుడు 10 రోజులు రోజు వెళ్ళేవాడు, వెళ్ళి దర్శనం చేసి వచ్చేసేవాడు. ఆయన ఏం మాట్లాడేవాడు కాదు, ఈయన ఏం మాట్లాడేవాడు కాదు. రమణ మహర్షి గారు ఎక్కువ మౌనంగానే ఉండేవారు అరుణాచలం వచ్చిన కొత్తలో కూడా. అసలు దీక్షలు 4 ఉన్నాయి, మౌన దీక్ష, చక్షుదీక్ష, భావదీక్ష, హస్తదీక్ష. కొంతమంది మాట్లాడక్కర్లేదు, మౌనంగానే చెప్తారు. మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, పిల్లలు అలర చేస్తున్నారనుకోండి, ఆ తల్లి అలర చేయొద్దని చెప్పదు, అలా కళ్ళతో అలా చూస్తున్నారు, అలర మానేస్తారు. కొంతమంది అసలు మౌనంగా చెప్పి మాట ఏదో మౌనంగా చెప్తారు, కానీ అరుచుకోరు కొంతమంది ఆ చెప్పి మాట్లాడేది మౌనంగానే చెప్తారు. అలాగే భగవంతుడు రమణ మహర్షి గారు కొంతమంది అనుగ్రహించాలంటే ఆయన చేసే పని మౌనంగానే చేసేవాడు. పని ముఖ్యం కానీ మాటలు ముఖ్యం కాదు. మనకు సర్దార్ పటేల్ అని ఒక నాయకుడు ఉండేవాడు, చాలా తక్కువ మాట్లాడేవాడు కానీ పని ఆయన ఎక్కువ చేసేవాడు. ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడేవాడే పని ఎక్కువ చేస్తారు. రమణ మహర్షి గారు మౌనంగా కూడా కొంతమంది అనుగ్రహించేవారు. ఏంటి భగవాన్ మనతో మాట్లాడలేదంటే అనుకోక్కర్లేదు, మౌనంతోటే నా చాలా మంది అనుగ్రహించేవారు. కొంతమంది చూపు ద్వారా అనుగ్రహించేవారు. అనుగ్రహించడం అంటే ఏంటి? మిమ్మల్ని ముగ్గ పెట్టడం. మనం మామిడికాయలను ముగ్గటానికి డబ్బు ఎలా బుట్ట కట్టుకుంటామో అలాగే మన మనస్సును తయారు చేసేవారు ఆయన. మన మనస్సుని తయారు చేసు. అంటే భగవంతుల్లో ఐక్యం అవటానికి మనకి ఎటువంటి ఎక్విప్మెంట్ ఉండాలో, భగవంతుల్లో ఐక్యం అవటానికి మన మనస్సులో ఎంత పరిపక్వత ఉండాలో అది తీసుకురావటం కోసం ఒకసారి మౌనంగా ఉండేవారు, ఒకసారి చక్షు దీక్ష అలా చూసేవారు అంతే. తర్వాత భావదీక్ష. భావం అంటే ఉడికి ఆయన స్మరించుకుని, మనం ఆయన స్మరించుకోవడం కంటే ఆయన మనం స్మరించుకుంటే పని పూర్తయిపోతుంది. మనం ఆయన స్మరించుకోవడం మంచిదే, ఆయన మనం స్మరించుకుంటున్నాడు లేదో చూసుకోవాలి. అది భావదీక్ష అంటారు. ఏమంటారు? భావదీక్ష, మౌనదీక్ష, చక్షుదీక్ష, తర్వాత ఏంటి భావదీక్ష, తర్వాత స్పర్శ, హస్తదీక్ష. హస్తదీక్ష అంటే ఊరికి ఇలా టచ్ చేశారనుకున్న వాడు, రామకృష్ణ పరమహంసని ఒకసారి వివేకానంద ఇలా టచ్ చేశాడు, వాడు తలకని ఇలా టచ్ చేశాడు, ఆయనకి వెంటనే దేహ భావన పోయింది. ఆయన ఏం అనలేదు, ఊరికే టచ్ చేశాడు అంతే. వివేకానంద ఆయనకి వెంటనే దేహ భావన పోయింది. ఇవన్నీ ఎందుకంటే మనకి గురువు, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ గురువుకు బాగా తెలుసు, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ ఈశ్వరుడికి తెలుసు. ఈ దీక్షల్లో రమణ మహర్షి గారు అక్షర మనమాలలో ఏమన్నారంటే, నా అజ్ఞానం అనే రోగం పోవటానికి, నా అవిద్య అనే రోగం పోవటానికి అజ్ఞానం ఉన్నవాడికి అహంభావన వస్తుంది, కానీ అజ్ఞానం లేని వాడికి అహంభావన రాదు. అజ్ఞానం ఉంటే అహంభావన వచ్చి చేరుతుంది, అజ్ఞానం లేని వాడికి అహంభావన రాదు. అహంభావన అంటే వ్యక్తి భావన, సెపరేట్నెస్. ఆ వ్యక్తి భావన ఉన్నంతకాలం ప్రతి మనిషిని దుఃఖం వెంటాడుతుంది, వాడు ఈ దేశానికి చక్రవర్తి అయినా. నువ్వు ఏదో ఒక దీక్షతోటి అరుణాచలేశ్వరుడే, ఇప్పుడు నేను చెప్పిన దీక్షల్లో ఒక దీక్షతో నువ్వు నేను ముగ్గుతానంటే, ఒక దీక్ష వల్ల నేను ముగ్గుతానంటే ఒక దీక్షే ప్రయోగించు. నేను ఒక దీక్ష వల్ల నేను తయారవ్వలేను అనుకుని నీళ్ళు ఐక్యం అవటానికి మొన్న మొత్తం అన్ని దీక్షలు ప్రయోగించి నన్ను ఉద్ధరించి అరుణాచలేశ్వరుడా. ఒక దీక్ష సరిపోతుందంటే బస్ సరిపోతుంది, ఎనఫ్ అంటే ఎనఫ్, ఒక దీక్ష సరిపోదు అనుకో, అన్ని దీక్షలు నా మీద ప్రయోగించి నన్ను ఉద్ధరించి అరుణాచలేశ్వరుడా అని అది మొట్టమొదటి దీపదలో అరుణాచల మనసు స్మరించి వారలాహము నిర్మూలించి అరుణాచల్ అంటే రిమెంబరెన్స్, నిరంతరము మీరు ఇప్పుడు జ్ఞాపకం. మన శరీరం ఏదో రోజున చనిపోతుంది, అందరూ చచ్చిపోతున్నారు, మనకేం ఇబ్బంది లేదు. ఈ భూమి ఎంతకాలం ఉంటే అంతకాలం మనం ఉంటామని అనుకోకండి. మనం చనిపోయే రోజునే మనం అస్తమానం ఏ గొడవలు అయితే ఆలోచిస్తున్నామో, ఏ విషయాలు అయితే ఇప్పుడు ఆలోచించుకుంటున్నామో, చనిపోయిన రోజున కూడా ఆ గొడవలు వస్తాయి తల్లలు, దాన్ని బట్టి మీకు పునర్జన్మలు వస్తాయి. అయితే ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉంటే, పవిత్రమైన భగవంతుని స్మరించుకుంటాంటే, భగవంతుడి గురించి ఆ భగవంతుడు చెప్పిన మాటలు పరస్పరం చెప్పుకుంటాంటే, ఆ నోపు పవిత్రమైన ఆలోచన మనకు వస్తాంటే, చనిపోయే రోజు వచ్చేటప్పటికి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి జన్మలు వస్తాయి. ఒకవేళ మోక్షం రాకపోయినా మంచి జన్మలు వస్తాయి. అయితే పాడు ఆలోచన, పాడైపోయే ఆలోచనని ఇప్పుడు నుంచి మనం కల్టివేట్ చేసుకుంటాంటే, అదే అభ్యాసం చేస్తాంటే, మనం చనిపోయే రోజున పాడు ఆలోచనలు వస్తాయి. మనం వంకాయ కూర తింటే వంకాయ చనిపో వస్తుంది, బీరకాయ కూర తింటే బీరకాయ కూర తిన వస్తుంది, బంగాళదుంప కూర తింటే బంగాళదుంప చనిపోతుంది, కానీ బీరకాయ కూర చేనిపు రాదు, ఏది తింటే అది వస్తుంది. అలాగే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, దేనికోసం అయితే బతుకుతున్నారో, అస్తమానం ఎటువంటి తలంపులు అయితే మీకు వస్తున్నారో, చనిపోయే రోజున అదే వస్తుంది. చనిపోయే రోజున మంచి ఆలోచనలు వస్తే చాలు అనుకోకుండా అది రావు మీకు. జీవితం పొడుగున కష్టపడినా కానీ చనిపోయే రోజున మంచి ఆలోచనలు వస్తే వస్తాయి రోజు చెప్పలేము. ఎవడైతే చివరి శ్వాసలు ఈ శ్వాసను మన శరీరంలో ఎవడైతే పోషాడో వాడే చేస్తాడు శరీరంలోంచి బయటికి. ఎవడైతే ఆ చివరి శ్వాస తీస్తాడో, ఆ శ్వాస పోయే ముందు ఎటువంటి తలంపులను మనకి, ఆ తలంపును బట్టి మనకు పునర్జన్మిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి శ్వాస కూడా మనం చనిపోవటం మన ఇష్టం కాదు. మనకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, చనిపోతే బాగుండు అనుకుంటే మన ఇష్టం కాదు. శ్వాస ఈ శరీరంలో ఎవడైతే పోసాడో వాడే చేస్తాడు, జైల్లో ఎవడైతే పెట్టాడో వాడే విడిపించగలడు. అయితే అరుణాచలేశ్వరుడా, నిన్ను స్మరించడం వల్ల లాభం ఏంటంటే, స్మరించగా ఆల్ రిమెంబరెన్స్, ఆల్వేజ్ రిమెంబరెన్స్, మోర్ రిమెంబరెన్స్, మోర్ అండ్ మోర్ రిమెంబరెన్స్. నేను స్మరించగా నా అహంభావాన్ని కాల్ చేస్తావు, నా అజ్ఞానాన్ని తీసేస్తావు, నా అజ్ఞానాన్ని తీసేస్తావు. అంటే నిన్ను స్మరించడం వల్ల నీలో ఐక్యం అవుతాను. ఎలా ఐక్యం అవుతాను? ఇది పోవటం వల్ల. నీకు నాకు ఏదైతే అడ్డుగా ఉందో, నీ వేరు నేను వేరనే ఆ భేదబుద్ధి నాకు అడ్డుగా ఉంది కదా, ఆ భేదబుద్ధి, ఆ భేదబుద్ధిని, ఆ భేదబుద్ధిని నువ్వు తొలగిస్తావు. దేనివల్ల? నువ్వు స్మరించడం వల్ల. ఆ భేదబుద్ధిని తొలగించడం వల్ల నీలో ఐక్యం అవుతాను. నీలో ఐక్యం అవటం కోసం నేను స్మరిస్తేనే కానీ, దాని పవిత్రుని అయితేనే కానీ, నీవు వేరు నేను వేరనే భేదబుద్ధి నశిస్తేనే కానీ ఆ సెపరేట్నెస్ బాడీ బాగుండాలి. ఆ ఈగో సెన్స్ అది, ఆ ఈగో సెన్స్, ఆ సెపరేట్నెస్, నేను వేరు, దేవుడు వేరు, లోకం వేరు, అదే భిన్నత్వం. ఆ భిన్న భావన నిన్ను స్మరించగా నీ వేరు నేను వేరని భిన్న భావన పోతుంది. అప్పుడు నీ భిన్న భావన పోయిన తర్వాత నీలో ఐక్యం అవుతాను. నీలో ఐక్యమైన తర్వాత కూడా ఆనంద కెరటాల్లో ఊగిసిరాడే అరుణాచలేశ్వరుడా. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచి స్థితి కరుణింపు అరుణాచల. ఇప్పుడే ఉంది సుఖం, ఇప్పుడే ఉంది సుఖం, ఇప్పుడే ఉంది శాంతి, ఇప్పుడే ఉంది. నీలో ఐక్యమైన తర్వాత అప్పుడు వైభవం తెలుస్తుంది. సుఖంలో, శాంతిలో, ఆనందంలో ఊగిసలాడవచ్చు. దేహం కనిపించిన ఒకటే, కనిపించకపోయిన ఒకటే. లోకం కనిపించిన ఒకటే, లోకం కనిపించకపోయిన ఒకటే. దేహం చనిపోయిన ఒకటే, దేహం చనిపోకపోయిన ఒకటే. ఏదైనా ఒకటే. ఎటు చూసిన ఆనందం, ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖమే. అభేద స్థితి, ఆ అభేద స్థితి నీలో ఐక్యం. నీలో ఐక్యమైన తర్వాత కదా నీ వేరు నేను వేరైన బుద్ధి ఉన్నప్పుడా నాకు ఆనందం అందుకునేది, ఉదయంలో ఆనందం పొంగిన సహస్రాలను ముంచేది. నీలో ఐక్యమైన తర్వాత, నీలో ఐక్యమైన తర్వాత అప్పుడే ఆనంద సముద్రంలో ఊగిసలాడేది. ఆనందం మనస్సు అణిగిపోయిన తర్వాత, వాక్ నీలో ఐక్యమై మనస్సు అణిగిపోయిన తర్వాత, వాక్ అణిగిపోయిన తర్వాత, వ్యక్తి భావన అణిగిపోయిన తర్వాత, ఆ సెపరేట్ ఇండివిజువల్ అయి ఫాల్స్ అయి బాడీ బాగుండయి అది వేరుతో సహా నశించిన తర్వాత అప్పుడు కదా నీలో ఐక్యమయ్యి, నీలో ఐక్యమైన తర్వాత కూడా ఆనంద శిఖరాలు అందుకునేది. నీవు నేను అనగా నిత్య ఆనందమయమేగా. ఆనందం ఎప్పుడొస్తుందో గ్రహించండి. నీవు నేను ఆ వేరు బుద్ధి, ఆ సెపరేట్నెస్ అణిగిపోతేనే కానీ ఏ జీవుడికి ఆనందం రాదు, ఏ జీవుడికి శాంతి రాదు. ఏ జీవుడు కూడా మీరు కనుక శాంతి సామ్రాజ్యానికి అధిపతి అవ్వాలనుకుంటే అది వేరు బుద్ధి నశించాలి, సెపరేట్నెస్ నశించాలి, దేహభావం నశించాలి, శవబుద్ధి నశించాలి. అప్పుడే అయ్యా ఆనంద శిఖ ఆనంద సముద్రంలో ఊగిసలాడితే అప్పుడు వరకు ఈ జీవుడికి గతి లేదు. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా అప్పుడే ఆనందం. అంటే ఏం చేస్తుందంటే ఈ అహంకారం ఏం చేస్తుందంటే, ఈ అహంకారం అంచేపు సూలు చేసే పని చేస్తుంది కానీ దారం చేసి పని చేయదు. ఎక్కడెక్కడ పొడిచికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనిషికి మనిషికి భేదాన్ని పెంచేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది అహంకారం అంటే భేద బుద్ధిని పెంచేస్తుంది. అటువంటి అహంకారం నిన్ను స్మరించటం వల్ల అటువంటి అహంకారం నాశనం చేస్తావో నాకు తెలియకుండానే. ఓ అరుణాచలేశ్వరుడు అరుణా నా అహంకారం, నేను పెద్ద పెద్ద తపస్సులు చేయలేదు, పెద్ద పెద్ద యోగాభ్యాసాలు చేయలేదు, పెద్ద పెద్ద జపాలు చేయలేదు, పెద్ద పెద్ద ధ్యానాలు చేయలేదు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేయలేదు, పెద్ద పెద్ద దానాలు చేయలేదు. తపస్సులు చేసి అన్నాలు మానేసి కుంగిపోలేదు. పెద్ద పెద్ద నిన్ను తెలుసుకోవడానికి ఉపవాసాలు చేయలేదు. ఏమి చేయకుండా అరుణాచలేశ్వరుడా, నీ స్వరూపాన్ని నాకు ఏమీ కష్టం లేకుండా నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావు అన్న సంగతి కూడా నాకు తెలియకుండా, నా పక్కన కూర్చున్న వాడికి కూడా తెలియకుండా, నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావు అన్న సంగతి కూడా నాకు తెలియకుండా, నన్నేం కష్టపెట్టకుండా, నన్నేం ఇబ్బంది పెట్టకుండా, ట్రబుల్స్ లేవు, డిఫికల్టీస్ లేవు, డిసప్పాయింట్మెంట్స్ లేవు, ఏమీ లేదు, ఏమీ లేకుండా, అంటే కనీసం నా ముఖం నలక్కుండా, నహంభావను తొలగించో, నీ స్వరూపం నాకు ప్రసవించో అరుణాచలేశ్వరుడు ఇట్టివాడు అనుభూ. నీ వైభవం ఇట్టిదా? నేనేదైనా పెద్ద పెద్ద తపస్సులు చేశానా, లేదా ఎక్కడైనా ట్రైనింగ్లు అయ్యానా, లేదా ప్రాణాయామం నేర్చుకున్నానా? పెరుగుదలపదనే పట్టి లాగితివి నీ మహిమ కనుదరు ఎవరు? అరుణాచలం ఉరికి అరుణాచలం అరుణాచలం ఎవరో మా బంధువు చెప్పాడు అరుణాచలం అని, అరుణాచలం అరుణాచలం అన్నాను. అయిపోయింది, నా పని పూర్తి అయిపోయింది. నేనేం కష్టపడలేదు, తపస్సులు చేయలేదు, కూర్చోలేదు, నుంచోలేదు, ప్రాణాయామాలు నేర్చుకోలేదు, యజ్ఞాలు చేయలేదు, ఏమీ చేయలేదు. ఊరికి అరుణాచలం అరుణాచలం అని స్మరించాను. నాలోని ఎందుకు పనికిరాని తీసేశావు? నాలోని ఎందుకు పనికిరానిదేమి నువ్వు తీసుకున్నావు? నీలో నా మంచిని నాకు ప్రసాదించావు అరుణాచలేశ్వరుడు. ఇట్టిదా నీ అనుగ్రహం? ఇట్టిదా నీ దయ? నీ లవ్ ఇటువంటిదే, నీ ప్రేమ ఇటువంటిదే. పైగా నీ ప్రేమ ఎటువంటిదంటే మన ప్రేమలని ద్వైత ప్రేమలు, మన ప్రేమలన్నీ కూడా ద్వైత ప్రేమలు. మనం దేవుణ్ణి ప్రేమించేటప్పుడు కూడా మన ప్రేమ ద్వైతమే. ఇక నీ చుట్టూరు తిరిగితే నాకేమిస్తావు, మీ ఇంటికి వస్తే నాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు. ఇది లాజిక్. మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు. ఇలా వ్యాపారస్తులకే మీరు కోరికలుంటే కోరుకోవచ్చు, అరణాచరిస్తున్నాడు ఆయన ఇవ్వచ్చు. ఇచ్చేసిన తర్వాత ఏమనుకుంటాడంటే వీళ్ళు గొడవ మనకు వదిలిపోయింది అనుకుంటాడు. మీరేమి కోరుకోరు అనుకోండి, అన్ని ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. మనం కోరుకోవటం మానం, ఇలా అలవాటు పడ్డాం. ఈ రకమైన బుద్ధికి అలవాటు పడ్డాం మనం. ఎవరు ఓ అరుణ దైవ మనుచు అరుణాచల మనుచు, అది ఎవరైతే నిన్ను స్మరించిన వెంటనే, నిన్ను స్మరించిన వెంటనే నన్ను అనుగ్రహించావు. నిన్ను స్మరించిన వెంటనే అనుగ్రహించావు, అటువంటి స్థితిని నాకు అనుగ్రహించావు. కించిత్ కూడా ఇసుమంత కష్టం లేకుండా చేసేవారు నాచరే. నా ముఖం కూడా నలక్కుండా నాకు నన్ను ఆనందంతో శాంతితో అనుగ్రహించావు. ఆనందం అనే దుప్పట్న కప్పావు నాకు. ఏంటి నా వైపు నుంచి ఏమి పెద్ద ఎఫర్ట్ లేకుండా కష్టం లేకుండా ఇదంతా చేసేవు అరుణాచలేశ్వరుడు. ఎవరు నా నోటిలో మన్నును కొట్టి నా బ్రతుకు హరించినది ఎవరు అరుణాచల? ఎవరు నా నోటిలో మన్నును కొట్టి నా బ్రతుకు హరించినది ఎవరు అరుణాచల? అంటే రమణ మహర్షి అంటే ఇట్టివాడు. మనం అందరం అనుకుంటాం కదా, మన పేరు అందరికీ తెలిసిపోవాలి. మనం ఏం మంచి పనులు చేయకపోయినా ఇక్కడ అందరూ అనుకోవాలి మనం మంచి పనులు చేస్తున్నాం. ఇలా తయారయ్యాం మనం. షేక్స్పియర్ ఒక డ్రామాలో ఒక మాట చెప్పాడు, కొంతమంది వాళ్ళు మంచి పనులు చేయరు, మంచిగా పుట్టరు, మంచి పనులు చేయరు, ఇతరులను బాధ పెడతారు మనం గొప్పవాళ్ళని, మీరు మమ్మల్ని అందరూ అంగీకరించాలని, అటువంటి వాళ్ళతో ఈ లోకం అంతా నిండి ఉందని చెప్పాడు షేక్స్పియర్. వాళ్ళు మంచి పనులు చేయరు, చేయకపోయినా పర్లేదట, మనం బాధ పెడతారట, మమ్మల్ని గొప్పవాళ్ళ కింద మీరు గుర్తించండి. ఇటువంటి జనంతో లోకం అంతా నిండి ఉందని షేక్స్పియర్ ఒక డ్రామాలో చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నారంటే రమణ మహర్షి గారు, ఎవరు నా నోటిలో మన్నును కొట్టి, అంటే నేను అంతర్వాణ అయిపోవాలి, ఇన్ని భోగాలు అనుభవించాలి, ఇన్ని సుఖాన్ని అనుభవించాలి, నాతో సమానమైన వాడు ఎవడు ఉండకూడదు, ఎవడ మటుకాలు ఆలోచనలు ఉంటాయి కదా, నేను పైకి వచ్చేది ఇంకా ఇంకేప్పుడు లోపలికి వెళ్ళి దృష్టి ఎవరికి లేదు, పైకి వచ్చేది ఎక్కడికి వెళ్తారో తెలియదు వీళ్ళందరూ, ఎవరికి వెళ్ళేది మన వలకాట్లోకి, అందరూ ఇదే కూడా పైకి వెళ్ళిపోవాలంటే పైకి వెళ్ళి చచ్చిన తర్వాత వెళతాం, పైకి వెళ్ళిపోవటం ఏంటి, ఇంకా లోపలికి వెళ్ళే బుద్ధి ఎవరికీ లేదు. భగవంతుడు మీ అందరి హృదయాల్లో నేనున్నానని గీతలో చెప్పాడు, పైన ఉన్నానని చెప్పాడు, మీ హృదయంలో ఉన్నానని చెప్పాడు, హృదయానికి లోపల ఉన్నానని చెప్పాడు. లోపలికి వెళ్ళే బుద్ధి ఎవరికి లేదు, పైకి ఎక్కడికి వెళ్ళిపోతారు, చచ్చిన తర్వాత ఎలాగే వెళతారు, లోపలికి వెళ్ళే బుద్ధి మనకు లేదు, పైకి వెళ్ళిపోవాలి. అంటే విషయ సుఖాల మీదే నాకు భ్రాంతి పోగొట్టావు, లోకానికి సంబంధించిన విషయాల మీద నా భ్రాంతి పోగొట్టావు, అన్ని భ్రాంతి నేను అంతర్వాణి అయిపోవాలని అనుకుంటా ఉంటాం కదా మన, ఇటువంటి తలంపులు నాలో తీసి అది మన్నుకు నోట్లో మన్ను కొట్టడం అంటే మనం ఏదైతే మామూలుగా విషయ చింతన చేస్తూ ఉంటామో, భోగ చింతన చేస్తూ ఉంటామో, ఏ విషయాలైతే పొందాలి, ఇది ఇంతవరకు ఇది సంపాదించాం, భవిష్యత్తులో ఇంత సంపాదించాలి, ఇంతవరకు ఇది ఖర్చు పెట్టాం, ఇంత ఇది ఖర్చు పెట్టాలి, లేకపోతే ఇప్పుడు వరకు ఈ పదవి చేశాం, వచ్చేసి ఈ మళ్ళీ ఎలక్షన్ ఇంకా పెద్ద పదవిలోకి వెళ్ళిపోవాలి, ఏదో మన దేహం గొడవ నుంచి, దేహము లోకము దేహము గొడవ, ఈ దేహానికి సంబంధించిన గొడవ, ఈ అహంకారానికి సంబంధించిన గొడవ, ఈ లోకానికి సంబంధించిన గొడవ, ఈ గొడవలు నా ప్రయత్నం లేకుండా, నా సాధన లేకుండా ఈ పెంట అంతా తీసి పక్కన పెట్టేవారు అరుణాచలేశ్వరుడు. కనీసం మనం ఒక్క వాసనలోంచి బయటపడలేం, ఒక్క అలవాటులోంచి బయటపడలేం. భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఒక సిగరెట్ కాల్చి అలవాటులోంచి కూడా బయటికి రాలేం. అటువంటి ఎంతో సాధన చేస్తేనే కానీ బయటికి రాలేం. అటువంటిది ఈ విషయ చింతన, ఈ భోగ చింతన, ఆ దేహాత్మ, దేహమే ఆత్మ, దేహమే నిజం, దేహమే సత్యం, దేహం కోసమే బతకాలి, ఇంకేమీ లేదు, చచ్చిపోయిన తర్వాత పరలోకం లేదు, దేవుడు లేడు, ఇంకేమీ లేదు, ఎంతకాలం తిన్నంత తింటాం, అనుభవించడం, ఇంక ఇదే గొడవ. ఇటువంటి బుద్ధిని నా ప్రయత్నం లేకుండా నాకు పోగొట్టావు అరుణాచలేశ్వరుడా. ఈ భోగబుద్ధిని శవం మాత్రమే నేను, దేహం మాత్రమే నేను, దేహమే నేను, దేహమే ఆత్మ, దేహమే సత్యం అనుకున్న బుద్ధిని నా ప్రయత్నం లేకుండా పోగొట్టే, నేను అంతర్వాణి అయిపోయిన ఆలోచనకి ఆ నోట్లో మట్టి కొట్టేవా, అటువంటి తలపలు రాకుండా శుభ్రంగా మట్టి పెట్టి మూసేసేవారు నాకు. ఇప్పుడు పొట్టలో పాముంది అనుకోండి, ఊరికి అనుకోండి పొట్టలో పామును మీరు చంపక్కర్లేదు, ఆ పొట్టను పొట్టి పూర్తిగా మూసేశారనుకోండి, ఆ పావునికి 10 రోజులు అన్నం లేదనుకోండి, నీళ్ళు ఆ పావునికి ఏమి ఆహారం దొరకదనుకోండి, 10 రోజులు చచ్చిపోతుంది అది. మీరు ప్రత్యేకం కర్రలు కొట్టి కర్రలు పెట్టి చంపక్కర్లేదు పాముని. అలాగే మీరు ఎవరికైనా చచ్చిపోవాలనుకోండి, ఎదిరించాగక్కర్లేదు, 40 రోజులు 30 రోజులు అన్నం మానేసి చచ్చిపోతారు. అంతకంటే తొందరగా చచ్చిపోవాలంటే 15 రోజులు నిద్ర మానేసి చచ్చిపోతారు. అంటే నా నోటిలో మట్టి కొట్టేసేవారు నా చరిస్తుడా, మనం ఎంతరివాడు అయిపోవాలి, నేను అంతర్వాణి అయిపోవాలి, నా పేరు అందరికీ తెలిసిపోవాలి, ఏదో వ్యక్తి భవనం నుంచి మాయ, ఇదంతా మా యొక్క, ఇది మా యొక్క జాలం, ఇది యొక్క మాయ కాట. ఆ గొడవలన్నీ ఈ ప్రకృతి గొడవలు, ఈ ప్రకృతి వాసనలు, ఈ అశ్విని సంపద, ఇవన్నీ కూడా నేను ప్రయత్నం చేసి వాటిని పోగొట్టుకోక ముందే నువ్వే తీసి అవసర పడేసేవారు. నాకు నీ దయ ఇట్టిదని ఎవరు చెప్పగలను? నీ దయ ఇట్టిదని కొలత ఎవరు కొలవగలరు? గయ్యం బద్దడు కొలవగలవా? నీ దయ ఇచ్చిదని ఒకసారి భగవాన్ భక్తులతోటి అన్నాడు, నాకు మాటలతోటి పని లేదని. మాటలతోటి పని లేదు, నాతోటి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నాడు. అప్పుడు వెంటనే అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెర్సీ, ఇంకో పని నీతోటి పని నేను మాట్లాడుతున్నాను, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెర్సీ, నీతోటి నాకు పని ఏంటి? ఆ సృష్టి లేని వాడికి పని ఏంటి అసలు? జగత్తు లేని వాడికి పని ఏంటి అసలు? దిస్ ఏజ్ ఇది బాడీలెస్, దిస్ ఏజ్ ఇది మైండ్లెస్, దిస్ ఏజ్ ఇది వరల్డ్లెస్, వాడికి పని ఏంటి? నేను ఇది సాధించాలి అది సాధించాలి అని జ్ఞాని అనుకోడు. వాడి ద్వారా భగవంతుడు ఏ పని చేయించాలో ఉపాధి ద్వారా చేయించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆడి సంకల్పించడం ఏదని, ఆడికి సంకల్ప జ్ఞానికి సంకల్పం ఉండదు, వికల్పం ఉండదు. వాడి ద్వారా ఏ పని జరగాలో వాడు భగవంతుడి చేతిలో పనిముట్టి కింద ఉంటాడు. అంటే వాడి ద్వారా ఏ పని జరగాలో పని జరిగిపోతూ ఉంటుంది. కానీ మన దగ్గర అది సాధించాలి ఇది సాధించాలి ఇలా సంకల్పించేవాడు జ్ఞాని కాదు. వాడి ద్వారా ఆ టైంకి దాన్ని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు. ఆ టైంకి ఏ పని అవ్వాలో ఆ పని జరిగిపోతూ ఉంటుంది వాడి ద్వారా. అలాగే అనుకోడు ఏమని, ఈ సాధించాలి అది సాధించాలి అనుకోడు. ఆ శరీరం ద్వారా ఏది జరగాలో జరిగిపోతూ ఉంటుంది. ఈ చేతిలో నా చేతిలో ఈ పుస్తకం ఎలా ఉందో ఈశ్వరుడి చేతిలో జ్ఞానం ఎలా ఉంటాడు? తన సొంత సంకల్పం అంటే ఏముండదు, అంతా ఈశ్వరుడే. అదే రమణ మహర్షి గారు చెప్పారు. ఒక భక్తుడు రమణ మహర్షి గారితో ఏమన్నాడంటే, నీ గురించి నేను అరుణాచలం వచ్చా అన్నాడు. అంటే రమణ మహర్షికి మరి నేనెవరి గురించి వచ్చా అన్నాడు. నేను నన్ను ఎవడికి, ఏ ఈశ్వరుడు అయితే నన్ను ఇక్కడికి అరుణాచలం తీసుకొచ్చాడు, ఆ ఈశ్వరుడు నిన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. నిన్ను తీసుకురావడానికి నేనేవన్నావయ్యా, ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉన్నానని నేను తీసుకురావడానికి నన్ను ఎవడైతే తీసుకొచ్చాడు వాడు నిన్ను కూడా తీసుకొచ్చాడు. అది ఇంపర్సనల్ బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్. అక్కడ ఇంపర్సనల్ బిహేవియర్ అంటే నే నా గురించి వచ్చావు, నా గురించి రావటేంటున్నావు, నన్ను ఎవడు తీసుకొచ్చాడు ఇక్కడికి, సరే నువ్వు నా గురించి వచ్చానంటున్నావు, నేనెవడి గురించి వచ్చాను, నన్ను ఎవడైతే ఇక్కడ తీసుకొచ్చాడు వాడు నిన్ను తీసుకొచ్చాడు. అందులో వ్యక్తిభావం లేదు, అహంభావం లేదు, బాడీ బాగుండేవి లేదు. నువ్వు ఎలా చేసావు కానీ ఆ ప్రక్రియ, ఆ సర్జరీ ఆపరేషన్ నువ్వు ఎలా చేసావు కానీ ఈ దేహము నేననుకున్న బుద్ధి పోగొట్టావు. ఎలా పోగొట్టావు? ఈ దేహము నేనని, దేహమే నేను, దేహమే సర్వస్వనే, ఆ భౌతికమైన బుద్ధి, ఆ దేహబుద్ధిని పోగొట్టావు. ఆ దేహబుద్ధిని పోగొట్టావు, పోగొట్టావు ఆనందంతో ముంచేశావు. ఆ దేహమే ఆత్మ అనుకునే బుద్ధిని పోగొట్టావు. దేహాత్మ బుద్ధిని పోగొట్టి నీ స్వరూపాన్ని చూపించావు, నీ స్వరూపం చూపించావు, నీ స్వరూపం చూపించి ఆ నీ స్వరూపంలో ఎప్పుడైతే చూపించావో అందులో నా ఆనందం, అందులో నా సత్యం, అందులో నా ఔలక్యం ఒకసారి నా గోచరింపజేసేవారు నా చేశాడు. ఇప్పుడు 11 అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం ఉంది. 11 అధ్యాయం పేరు విశ్వరూప సందర్శన యోగం. అర్జునుడు కృష్ణుడిని ఏమనుకున్నాడంటే, మా భావో మా భావ అనవాడు, మా భావ భావ అనవాడు. అర్జునుడు ఏమన్నాడంటే కృష్ణుడిని మా భావో మా భావ అనవాడు. ఆడి భావం ఏంటండి, భగవంతుడికి బంధువులు ఏంటి, స్నేహితులు ఏంటి, విరోధులు ఏంటి? అప్పుడు విశ్వరూప సందర్శనలో, నేను ఎంతవరకు ఈ శరీరం మాత్రమే అనుకుంటున్నాను, ఇప్పుడు సృష్టి అంతా నేను వ్యాపించి ఉన్నాను అన్న సంగతి, నేను సృష్టి అంటే నేను వ్యాపించున్నాను. ఆ విశ్వరూపంలో వాడు నిజం చూపించాడు. నువ్వు కేవలం 6 అడుగులు శరీరమే కృష్ణుడు అనుకుంటున్నావు. కృష్ణుడు అంటే వసుదేవు గారి అబ్బాయి అనుకుంటున్నావు, నువ్వు వసుదేవుడు గారి అబ్బాయి కృష్ణుడు అనుకుంటున్నావు. అయ్యా కృష్ణుడు అంటే ఆ విశ్వరూప. యోగులకు కానీ, ఇంతవరకు యోగులకు కానీ, మహర్షులకు కానీ, దేవతలకు కానీ ఈ రూపం చూపించడం అర్జున, ఇప్పుడు నువ్వు చూడన్నాడు విశ్వరూపం. తన ఎట్టివాడో తన వైభవం అంతా అందులో చూపించాడు. అయితే భగవంతుడు మనకి తెలియబడితే మనం చూడటానికి మనకు వస్తాం, కానీ డిమాండ్ చేసి తెలుసుకోలేం. డిమాండ్ చేసి చంటి పిల్లవాడి చేతిలో మాకు అట్టి పని కూడా పుచ్చుకోలేం. భగవంతుడు తెలియబడితే మనం తెలియబడతాం, కానీ భగవంతుడు మనకు తెలియబడాలనుకుంటే మనం తెలుసుకోగలం. కానీ మనం డిమాండ్ చేసి భగవంతుని దర్శనమని డిమాండ్ చేస్తే తెలియబడేవాడు కాదు. మన ప్రవర్తన బట్టి, మన క్రమశిక్షణ బట్టి, మన పవిత్రతను బట్టి, మన ప్రవీణతను బట్టి ఆయన తెలియబడితే మనం చూడటానికి పనికి వస్తాం. కానీ డిమాండ్ చేసి మనం తెలుసుకునేది కాదు, డిమాండ్ చేస్తే వచ్చేది కాదు, ఇది ఊరేగింపుల వల్ల వచ్చేది కాదు. అయితే మీరు ఏదైనా మంచి పనులు చేశారనుకోండి, మంచిగా పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. కానీ దుఃఖం నశిస్తుంది అనుకోకండి, దుఃఖం అజ్ఞానం నశించకుండా దుఃఖము నశించదు. ఏదైనా పుణ్యమైన కార్యాలు చేయండి, మంచిదే చేస్తే దానివల్ల మీకు మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మరి ఈ జన్మలోనో రాబోయే జన్మలో సుఖరూపంలో మీకు వస్తుంది, అది అనిపిస్తే మళ్ళీ పోతుంది. కానీ మీకు దుఃఖం నశించదు. ఒక అజ్ఞానం నశిస్తేనే దుఃఖం నశిస్తుంది. దుఃఖం ఎక్కడ ఉంటుంది? అహంభావన రూపంలో ఉంటుంది. అహంభావన ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానంలో నుంచి వస్తుంది. అంటే అజ్ఞానం వేరుతో సహా నశించినప్పుడు మీకు దుఃఖం నశిస్తుంది. కానీ ఏదో బాహ్యంగా ఏదో కొన్ని కర్మలు చేయటం వల్ల మీకు దుఃఖం నశిస్తుంది అనే భ్రాంతిలో ఉండకండి. అది మంచి పనులు చేయండి. యజ్ఞదాన తపస్సులు విడిచిపెట్టొద్దు అని చెప్పాడు భగవంతుడు. మీ గాలి, మీ ముక్కులో గాలి ఎంతకాలం అయితే తిరుగుతుందో అంతకాలం మీ స్వార్థం లేకుండా మీరు కొంత స్వార్థాన్ని తగ్గించుకుని మీ సమాజానికి కొన్ని మంచి పనులు చేయండి. మంచిది స్వార్థం లేకుండా. యజ్ఞకరం అంటే స్వార్థం లేకుండా కొంత పని చేయటం. యజ్ఞ దాన తపస్సులు అంటే మీకు ఏదైనా కలిగి ఉంటే ఇతరులకు పెట్టుకోవటం. తపస్సు అంటే ఎండింపు చేయటం, మనస్సును ఎండింపు చేయటం. అంటే మనస్సులో ఉన్నట్టు పూర్వ జన్మల నుంచి మనం కూడా వస్తున్నటువంటి వాసన క్షీణింపు చేయటం, క్షయింపు చేయటం. అంటే మనకు భగవద్ అనుభవం పొందటానికి ఏ సంస్కారాలు, ఏ వాసనలు, ఏ అలవాట్లు, ఏ తలంపులు అడ్డొస్తున్నాయో వాటిని ఎండగట్టడమే తపస్సు. ఆ తపస్సు చేయాలంటే ఆహారం చాలా తక్కువ తీసుకోవాలి, మాటలు తక్కువ మాట్లాడాలి, నిద్ర కూడా తగు మాత్రంగా నిద్రపోవాలి కానీ అతిగా నిద్రపోకూడదు. ఎక్కువ అన్నం తిన్నా, ఎక్కువ మాట్లాడుతున్నా, ఎక్కువ నిద్రపోతున్నా తమో గుణం పెరుగుతుంది. ఇప్పుడు మన అందరం ఆత్మజ్ఞానం, అప్పుడే ఆత్మజ్ఞానం పొందటానికి తగిన స్టేటస్, ఆ స్పిరిచువల్ స్టేటస్ మనకు రాకపోయినా ముందు మనం అందరం కలిసి సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మనకు తమో గుణంలో ఉంటే తమో గుణం నుంచి రజగుణంలోకి రావాలి, రజగుణంలోంచి సత్వగుణంలోకి రావాలి. ఆ సత్వగుణం ఏం చేస్తుంది? సత్వగుణం కూడా గుణమే. అయితే భగవంతుని పొందటానికి దారి చూపించదు, పక్క చెప్పుకుంటుంది. అయితే అది గుణమే. అయితే సత్వగుణాన్ని మనం ఎందుకు పెంచుకోవాలంటే భగవద్ అనుభవం పొందటానికి భగవంతుడు సంబంధించినటువంటి ఆ గ్లోరీ, ఆ గ్రేట్నెస్, భగవంతుడి యొక్క వైభవం తెలుసుకోవడానికి, ఆయనలో ఐక్యం అవటానికి దారి చూపించేది పక్కన తప్పుకుంటుంది. కాబట్టి అది కూడా గుణమే. అయినప్పటికీ సత్వగుణాన్ని పెంచుకుంటే నువ్వు బాగుపడతావు. మాటలు సాత్వికంగా మాట్లాడాలి, సాత్వికంగా ఆలోచించాలి, బిహేవియర్ సాత్వికంగా ఉండాలి. మన ప్రవర్తన ఇంటెలిజెంట్ బిహేవియర్ ఉండాలి, ఇంపర్సనల్ బిహేవియర్ ఉండాలి, సాత్విక బిహేవియర్ ఉండాలి. నీ ఆలోచనలు సరళంగా ఉండాలి, మాటలు సరళంగా ఉండాలి, మాట మనస్సు చేత ఒక్కటిగా ఉండాలి. అప్పుడు కదా నువ్వు పవిత్రుడు అయ్యేది. నువ్వు పవిత్రుడు కాకపోతే ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు, నీ హృదయంలో నీకు తెలుసున్నా ఉన్నాడు, నీకు తెలియపోయినా ఉన్నాడు. నువ్వు పరమ పవిత్రుడు కాకపోతే ఈశ్వరుడు నీకు ఎరుకులోకి రాడు, ఉన్నా ఎరుకులోకి రాడు. ఎవరైనా నోటిలో మన్నలు కొట్టి నా బ్రతుకును నాశనం చేసేవయో అరుణాచలేశ్వరుడు అందరూ చెప్పుకుంటాడు, నేను వచ్చాను నా బ్రతుకుని నా జీవితం అంతా కొల్లగొట్టేసేవాడు. ఏదో అరుణాచలేశ్వరుడు గొప్పవాడు, అరుణాచలేశ్వరుడు గొప్పవాడు, నేను వచ్చి పడ్డానికి ఈ మాయలోనే అందరూ చెప్పుకుంటున్నారు అరుణాచలేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు, అరుణాచలేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు అందరూ చెప్పుకుంటారు. నువ్వు వచ్చి ఇక్కడ పడ్డాను, నువ్వు ఇక్కడికి వచ్చిన పోతే నువ్వు తీరా నాకు చేసినట్టు నా బ్రతుకును నాశనం చేశావు. నువ్వు నన్ను ఉద్ధరించడం మానేసి నా బ్రతుకును నాశనం చేసేవయ్యా. నా బ్రతుకును నాశనం చేసేవంటే నా అజ్ఞానాన్ని తీసేసేవాడు. ఎవడ అజ్ఞానం వాడికి బాగా ఇష్టం, ఎవడికి ప్రతి మనిషి కూడా వాడి అజ్ఞానం వాడికి ఇష్టం. అదే నేను ఐన్స్టైన్ చెప్పిన మాట మొన్న గీతా జయంతిలో చెప్పాను. దేవుడు ఉన్నాడో లేదో నాకు నమ్మకం లేదు, కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం ఉందో లేదో నాకు నమ్మకం లేదు, మనిషికున్న అజ్ఞానం మీద మటుకు నాకు పూర్తిగా నమ్మకం ఉంది, మనిషి యొక్క మూఢత్వం మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది, మనిషి యొక్క తెలివి తక్కువతల మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అండ్ గ్రేటెస్ట్ ఫిజిస్ట్ అండ్ ప్యారలల్. వాడితో సమానమైన మ్యాథమెటిషియన్ కానీ, వాడితో సమానమైన ఫిజిస్ట్ కానీ ఎంతవరకు సృష్టిలోకి రాలేదు. వాడు చెప్పాడు, దేవుడు ఉన్నాడు లేదో నాకు తెలియదు, ఈ కళ్ళకు కనిపిస్తున్న ఈ ప్రపంచం నిజము సత్యమో అసత్యమో నాకు తెలియదు, నాకు పూర్తిగా మనిషి యొక్క అజ్ఞానం మీద, మనిషి యొక్క మూఢత్వం మటుకు సత్యం నాకు తెలుస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నా బ్రతుకును నాశనం చేసావయ్యా, ఇదేంటివయ్యా, నన్ను ఉద్ధరిస్తావు, నేను వస్తే నా బ్రతుకును పాడు చేస్తావు నువ్వు, ఇదేం పనివయ్యా. అంటే పైకి ఎలా ఉంది, దీన్ని నిండకుండా ఉంది. పైకి ఎలా ఉంది, అరుణాచలేశ్వరుని పట్టుకుని తిడుతున్నాడు రమ్మ మనిషి గారిని, పైకి ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, నాకు నేను చేశావని చెప్పకుండా చెప్పటం. పైకేమో తిడుతున్నాడు, పైకేం చేస్తున్నాడు, తిట్టేస్తున్నాడు. కానీ వీడు ఎందుకు తిడుతున్నాడో ఆయన తెలుసు. అరుణాచలేశ్వరుడు అంటే పైకి చిట్టినట్టుంది, లోపల స్తోత్రం, అరుణాచరిస్తున్న స్తోత్రం, ఆయనకి మేలు చేసి అరుణాచరిస్తాడు అంటే ఏ ఏ వ్యక్తి భావన అయితే, ఏ అజ్ఞానం అయితే లక్షలాది జన్మలను తీసుకొస్తుందో అనేక అంతే అనేక దుఃఖానికి, సఫరింగ్కి, బాధలకి, భారాలకి ఏ అజ్ఞానం అయితే గురి చేస్తుందో, ఆ అజ్ఞానంతో బతికే నన్ను, అజ్ఞానంతో బతుకుతున్నాను నేను, అజ్ఞానంతో బతుకుతున్నాను. నా అజ్ఞానాన్ని పూర్తిగా వేరుతో సహా తీసేశావు, మరి శేషం లేదు, నిశేషంగా తీసేశావు అంటే నా అజ్ఞానాన్ని పూర్తిగా తిరిగించావు. ఈ భేద ఈ దేహభావాన్ని పూర్తిగా తిరిగి దేహమాత్రుడు అనుకునే బుద్ధిని, నేను దేహమాత్రుడు అనే బుద్ధిని, ఈ శవం ఒకటి శవబుద్ధిని, శవానికి పరిమితమైనటువంటి నా ఎగ్జిస్టెన్స్ ని నువ్వు పూర్తిగా అంటే నా అజ్ఞానాన్ని తొలగించావని చెప్పడానికి నా బ్రతుకు నాశనం చేసేవారు నా చేస్తాడు. అజ్ఞానమే నేననుకుంటున్నాను, ఇంతకాలం ఎలా బతుకుతున్నానంటే నా అజ్ఞానమే నేననుకుంటున్నాను, నా అహంభావనే నేననుకుంటున్నాను, నా శవాన్నే నేననుకుంటున్నాను, ఎందుకంటే పైకి ఎదగలేకపోతున్నాను, ఏదో చెప్పులు పడినా ఇక్కడ చోట ఆగిపోతున్నాను, ఎందుకంటే పైకి ఎదగలేకపోతున్నాను. అటువంటిది నువ్వు ఏం చేశావంటే ఈ బండరాయిని ఎవరు కూడా తీసేయలేని ఈ బండరాయిని, ఈ బండ అజ్ఞానం అనే పెద్ద పెద్ద బరువైన రాయిని, ఈ బండరాయిని నాకు శ్రమ లేకుండా తీసేసావయ్యా, నన్ను నాశనం చేసావు. నేను ఎవరిని అనుకుంటున్నాను, అజ్ఞానాన్ని అనుకుంటున్నాను, ఈ శవాన్నే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఏమీ లేదనుకుంటున్నాను, నా పొట్ట ఒకటే నిజమనుకుంటున్నాను, ఎందుకంటే ఏమీ లేదనుకుంటున్నాను. ఈ బుద్ధిని నాశనం చేసేసావా, పాడు బుద్ధిని నాశనం చేసావు అని చెప్పడానికి నా బ్రతుకు నాశనం చేసేవయ్యా, నాకు పాడు బుద్ధిని తీసేసావు. నిన్ను తెలుసుకునే బుద్ధిని ప్రసాదించావు, నిన్ను తెలుసుకునే బుద్ధిని ప్రసాదించడమే కాదు, నువ్వు కూడా నువ్వు తెలియబడ్డావు, నువ్వే ఉపాయం, నువ్వే గమ్యం, నేను ఎలా తెలుసుకోవాలో బుద్ధి నువ్వే ఇచ్చావు, నిన్ను ఎలా తెలుసుకోవాలో బుద్ధి నువ్వే ఇచ్చావు, నువ్వే తెలియబడ్డావు, ఉపాయం నువ్వే, గమ్యం నువ్వే. అయ్యా నా బ్రతుకు నాశనం చేశావంటే నా అజ్ఞానాన్ని, ఆ భేద బుద్ధిని, ఆ వేరు బుద్ధిని, ఆ శబ్దం వేరు, నేను వేరు, దేవుడు వేరు, నేను వేరు అనే వేరు బుద్ధిని నాశనం చేసి వేరుతో సహా తీసేసేవయ్యా. ఇదంతా ఎవడు చేశాడు అనుకుంటున్నావు? ఇదంతా ఎవడో నువ్వు నువ్వు కాకపోతే ఎవడు చేశాడు అయ్యా? ఈ పని అంతా చేయడానికి నీకు కాకపోతే ఎవడికి సాధ్యం అరుణాచలేశ్వరుడా? ఇంకో ఎవడో మామూలు జీవుడు చేయగలడా? మామూలు జీవుడు ఎవడైనా చేయగలడా? ఇది సామాన్య మానవుడు చేసే పని, ఒక కామన్ మ్యాన్ చేసే పని అది. ఎవడో ఒకడు అజ్ఞానంలో ఉన్నాడనుకోండి, ఇంకొక అజ్ఞానం ఆడెవడో తీయగలడు? ఒకడు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇంకొకడు అజ్ఞానం ఆడెవడు తీయగలడు? దీనికి నువ్వే నా అజ్ఞానాన్ని తొలగించడానికి, నా అవిద్యను తొలగించడానికి, ఈ శవబుద్ధిని తొలగించడానికి, ఈ భేదబుద్ధిని తొలగించడానికి, ఈ వ్యక్తిభావాన్ని తొలగించడానికి, ఆ ఇండివిజువల్ అయి అంటే ఇండివిజువల్ అయితే దేహగతమైన నేను తొలగించడానికి ఇదంతా ఎవడ చేశాడు? నా ఎంతటి నేను తొలగించుకోగలనా? నా ఎంతటి నేను తొలగించుకోగలనా? ఇదంతా ఈ అజ్ఞానాన్ని నేను డిస్ట్రాయ్ చేసుకోగలనా? ఈ అజ్ఞానాన్ని బయటికి లాగి నేను కాల్చి గూడు చేసుకోగలనా? ఇదంతా ఎవడ చేశాడు? నువ్వు కాకపోతే ఎవడ చేశాడు? నా కంప ముంచేసేవారు నాకు ఇది, వీళ్ళు బంధువులని, వీళ్ళు స్నేహితులని, వీళ్ళు విరోధులని, అందరిలో నేను గొప్ప తెచ్చేసుకోవాలని, నా పేరంతా ప్రపంచంతో వ్యాప్తిలోకి వెళ్ళిపోవాలని ఇలా బతుకుతున్నాను. ఈ బుద్ధిని అంతా తీసేసావు, నీ బుద్ధిని నాకు ప్రసాదించావు. ఎందుకు పనికిరాని వాడు కూడా ప్రపంచం అంతా నా పేరు తెలుసుకోవాలనుకుంటాడు? ఎందుకు పనికిరాని వాడు కూడా ఆడి జీవితంలో ఆడి శ్మశానానికి వెళ్ళేలోపు ఒక చిన్న మంచి పని కూడా చేయలేడు ఒకడు. ఆడికి మంచి పని చేయకపోయినా పర్లేదు, ప్రపంచం అంతా నా కీర్తి వచ్చేయాలనుకుంటాడు. అటువంటి పాడు బుద్ధిని తీసేసామంటున్నాడు ఇక్కడ. ఎవరు నా నోటిలో మన్నులు కొట్టి నా బ్రతుకు హరించినది ఎవరు? అరుణాచల ఇక్కడ అరుణాచలేశ్వరుడు భగవాన్ ఏం చెప్తున్నాడండి, ఇప్పుడు బజార్లో ఒక వస్తువు ఖరీదు 100 రూపాయలు అనుకోండి. ఇప్పుడు మన పద్ధతి ఎలా ఉందంటే, ఆ వస్తువు మనకు కావాలి, 100 రూపాయలు షాప్ వాడికి ఇవ్వటానికి వీల్లేదు. ఇప్పుడు బజార్లో ఒక వస్తువు ఖరీదు 100 రూపాయలు, ఆ 100 రూపాయలు పెట్టి మనం కొనుక్కోవాలంటే 100 రూపాయలు విడిచిపెట్టాలి. నా జేబులోన 100 రూపాయలు తీను, బయటకు తీను, ఆ వస్తువు మటుకు నా జేబులో పడాలి. ఒక కాసు బంగారం ఖరీదు 3000 అనుకోండి, ఈ 3000 నా జేబులోన 3000 మటుకు నేను ఇవ్వను, ఆ కాసు బంగారం వచ్చి నా జేబులో పడాలనుకోవటం ఎలా ఉంటుందో? ఇక్కడ భగవాన్ చెప్తున్నారు అది ఎలా ఉంటుందో అని చేత నా ప్రాణము, నా అహంభావన, నేను నా అహంభావన విడిచిపెట్టినాం, నా అహంభావన విడిచిపెట్టినాం, నీ జ్ఞానం నాకు కావాలి. అరుణాచలేశ్వరిని నా అహంభావన మటుకు నేను ఎన్నడూ విడిచిపెట్టను నా బతికేది నా బతుకుతాను, నా అహంభావాన్ని పొందించుకుంటా ఉంటాను, నా వ్యక్తిభావాన్ని నా అహంభావం మటుకి నేను విడిచిపెట్టను. నీ జ్ఞానం మటుకి కావాలనుకోవటం ఎటువంటిదంటే, బజార్లోకి వెళ్ళి కాసు బంగారం కలిగి నా 3000 మటుకు నేను ఇవ్వను, నీ కాసు బంగారం మటుకు నాకు కావాలని అడగటం ఎలా ఉంటుందో, నా అహంభావం పోగొట్టుకోను, నా జ్ఞానం మటుకి పోగొట్టుకోను, నీ జ్ఞానాన్ని నాకు ఇయ్యి, నీ ఐశ్వర్యాన్ని నాకు ఇయ్యి, నీ యొక్క తేజస్సు నాకు ఇయ్యి అని అడగటం ఎలా ఉంటుందో అని ఆచరిస్తాడు. కొండలో అన్నం కొండకి, కొండలో అన్నం కొండలో కదలకూడదు, కొండలో నన్ను కొండలో కదలకూడదు, నా పొట్ట నిండిపోవాలి ఎలా కూర్చుంది, కొండలో నన్ను కొండలో నన్ను కదలకూడదు, నా పొట్ట మటుకి నిండిపోవాలి అనుకోవటం ఎలా ఉంటుందో, నా అజ్ఞానం ఎలా కాపాడుకుంటాను, నా పొగడబోతనాన్ని ఎలా కాపాడుకుంటాను, నా అధైర్యాన్ని ఎలా కాపాడుకుంటాను, నా దుష్టబుద్ధిని ఎలా కాపాడుకుంటాను, నువ్వు నాకు మోక్షం ఇచ్చేయని అడగటం కూడా అలాగే ఉంది. కొండలో నన్ను కదలకూడదు, మన పొట్ట నిండిపోవాలి అనుకోవటం ఎదుగుతుండదు, ఇలా అనుకోవడం కూడా అటువంటిదే అని నాకు తెలుస్తుంది. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆ ద్వేరి భావన నుంచేపు దుఃఖం నశించదు, ఇందులో రాజీ లేదు. మీరు ఏ మతస్థులైనా సరే, ఏ కులస్థులైనా సరే, ఇంకో శ్లోకం ఉంది, మోహము త్రిప్పి నీ మోహం అనర్చి నా మోహము తీరదా అరుణాచర, మోహము త్రిప్పి నీ మోహం అనర్చి నా మోహము తీరదా అరుణాచరేశ్వరుడే. అంటే నాకు ప్రపంచం మీద ఉన్న మోహం నీకోసం వదులుకున్నాను, నాకు ప్రపంచం మీద మోహం ఉంది, ప్రపంచం మీద మోహం ఉంది, అది వదిలేశాను. ఎవరి కోసం? నీకోసం వదిలేశాను. ప్రపంచంలో ఉన్న మోహంలోంచి బయటపడ్డాను. ఇప్పుడు ఎవరి మోహంలో పడ్డాను? నీ మోహంలో పడ్డాను అని ఆచరిస్తున్నాడు. ఇప్పుడు నీ మోహంలో పడ్డాను, ఇప్పుడు నిన్నే స్మరించుకుంటున్నాను. అరుణాచల 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 నిన్నే స్మరించుకుంటున్నాను. నీ మీదన్న నాకున్న ప్రేమ, నీ మీదన్న నాకున్న ఇష్టం ద్వైతపరంగా ఉంది. ఇవి ఎన్ని అందాలో చూడండి. నీ మీద నాకు ఇష్టం ఉంది అరుణాచలేశ్వరుడా, నీ మీద నాకు ప్రేమ ఉంది, నీ మీద నాకు ప్రేమ ఉంది, కానీ ద్వైతపరంగా ఉంది ఆ ప్రేమ. ఎప్పుడు కూడా ద్వైతంగా ఉన్న ప్రేమ నిలబడదు. ఇప్పుడు భార్యాభర్తలు మామూలుగా ఇష్టంగానే ఉండొచ్చు, ఏదైనా చిన్న పేచి వస్తే విడిపోతారు. విడిపోవటం అంటే మనసు మనసులో దూరం అయిపోతారు, వాళ్ళు ఇంట్లో కలిసి ఉన్నా మానసికంగా దూరం అయిపోతారు. ఏం చేస్తే ద్వైతానికి సంబంధించిన అంతా అలాగే ఉంటుంది. లవ్ వేరు, నాన్నీ వేరు లవ్ వేరు, అద్వైతానుభవం అమృతానుభవం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నీ మీద నాకు ఇష్టం అన్న మాట నిజమే, అలాగే అయితే ఇష్టం అంటే ఎలా ఉంది, నువ్వేరు నేను వేరు అనే బుద్ధి ఉంది నాకు, ఇంకా నువ్వు వేరు నేను వేరైన బుద్ధి ఉంది. అయితే ప్రేమ లేదంటే ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఎలా ఉంది, ద్వైతపరంగా ఉంది. మరి ప్రేమ లేదంటే ఉంది, ఇష్టం లేదంటే ఇష్టం ఉంది, కానీ బుద్ధిలో వేరుతనం ఉంది. నువ్వు వేరు నేను వేరైనటువంటి బుద్ధిలో వేరుతనం ఉంది. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ప్రపంచం కూడా వదిలేశానులే, ఇంకా లోకం కూడా ఉంటా వదిలేశాను. ఇప్పుడు ఎక్కడ పడ్డాను నేను? నీ మోహంలో పడ్డాను. నీ మోహంలో పడ్డే అరుణాచలం అనుకుంటున్నాను, కానీ నువ్వంటే ఇష్టంగా ఉంది, కానీ అరుణాచలం అరుణాచలం అనుకుంటున్నాను, కానీ నువ్వు వేరు నేను వేరనే భేదబుద్ధి పోలేదు. ఇంకా ఆ భేదబుద్ధి పోగొట్టడానికి ఎవడికి సాధ్యం? అరుణాచలేశ్వరుడే, నా తిరిగి చేయటం వల్ల పోతుందా, నా సాధన వల్ల పోతుందా, నేను కూర్చోవడం నుంచోవడం వల్ల పోతుందా, నేనేదో కొన్ని మంచి పనులు చేసినంత మాత్రం చేత ఈ భేదబుద్ధి పోతుందా? ఆ భేదబుద్ధిని నువ్వు పోగొట్టడానికి నువ్వు సమర్థుడు, కానీ నీ ఎవడికి సాధ్యం అయ్యా? నీతో సమానమైన వాడు ఎవడున్నాడు? నీతో సమానమైన నీకు మించిన వాడు ఎవడున్నాడు? నీతో సమానమైన వాడు ఎవడున్నాడు? అని చెప్పి అరుణాచలేశ్వరుడు నేను వేరు నువ్వు వేరు అనే భేదబుద్ధిని పోగొట్టడానికి ఎవడికి సాధ్యం కాదు, నీకు తప్పించే అది నువ్వు అనుగ్రహించారు ఆచరిస్తాడు. ఇంచదంటే ఆ భేదబుద్ధి ఉన్నంత కాలం ఎప్పుడోకప్పుడు జగడాలు రావచ్చు, విరోధం రావచ్చు, అరుణాచలేశ్వరుడికి ఆయన కూడా దూరం వచ్చు. ఉదాహరణ చెప్తున్నాను, భేదబుద్ధి అంటే భేదబుద్ధి, ఆ వ్యక్తిగతమైన ప్రేమ నిలబడవు. ప్రేమలో కూడా ద్వైతం ఉంటుంది, అంటే అద్వైతానుభవంలో ప్రేమ ఉంటుంది, ఈశ్వరుడు తనకంటే వేరైన బుద్ధి ఉండదు. అద్వైతానుభవంలో కూడా ప్రేమ ఉంటుంది, శాంతి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, కానీ ఈశ్వరుడు నాకంటే వేరైన బుద్ధి ఉండదు. ఈశ్వరుడు జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, గురువు, ఇదంతా ఒక ముద్ద అయిపోతుంది. ఆ ముద్దలో వేరనే భావన ఉండదు, వేరనే భావన ఉండదు. అంటే ఇప్పుడు నువ్వు వేరు నేను వేరైన బుద్ధి ఉంది నాకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు వేరు నేను వేరైనా బుద్ధి పోలేదు. ఇంకా ఆ బుద్ధిని ఎవరు పోగొట్టగలరు? నా తెలివితేటల వల్ల ఆ బుద్ధిని పోగొట్టగలనా? నేనెంత, నా తెలివి ఎంత, నీతోడు పోల్చుకుంటే నా జీవితం ఎంత, నేనెంతటి వాడిని? పోనీ ఈ భేదబుద్ధిని, ఈ భేదబుద్ధి ఎక్కడికైనా, ఈ భేదబుద్ధిని ఎక్కడికైనా సర్జరీ చేయించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకుంటే పోతుంది. నీ అనుగ్రహం వల్ల, నీ దయ చూపించి, నీ అనుగ్రహం చూపించి ఈ భేదబుద్ధిని పోగొట్టి నువ్వు ఒకటంటే ఒకటే, ఆ రెండు లేని స్థితి, రెండు లేని స్థితి, ఆ రెండు లేని స్థితి అద్వైతం. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కానది. ఆ రెండు లేని స్థితి, ఆ రెండు ఉన్నంతకాలం ద్వేషాలు వస్తాయి, కక్షలు వస్తాయి, కర్పణలు వస్తాయి, విరోధాలు వస్తాయి, ప్రేమించుకోవచ్చు లేదా ప్రేమ విడిచిపెట్టుకోవచ్చు. ఆ రెండు రెండే, కానీ ఆ రెండు లేని స్థితి ఒకటంటే ఒకటే, వన్నెస్. మామూలు డ్యూయల్ లవ్ కాదు, ద్వైతమైన ప్రేమ కాదు, నాన్ డ్యూయల్ లవ్, అద్వైతమైన ప్రేమ, అద్వైతానుభవం, అమృతానుభవం. అద్వై నువ్వు వేరు నేను వేరైన బుద్ధిని పోగొట్టి నువ్వు నేను ఒక్కటంటే ఒక్కటే, ఆ బుద్ధిని ప్రసాదించు అనుగ్రహించు అని నా చరేశ్వరుడా. ఒక్కటంటే ఒక్కటే. ప్రేమ అనేది రెండుగా ఉండదు, జ్ఞానం అనేది రెండుగా ఉండదు, ఆత్మ అనేది సత్యం అనేది రెండుగా ఉండదు, ఆత్మ అనేది రెండుగా ఉండదు, ఒక్కటంటే ఒక్కటే. ఆ స్థితికి నన్ను తీసుకెళ్ళి అరుణాచలిస్తాడే. నువ్వు తప్పించి ఎవడ చేయగలరు ఈ పని? అది నీకే సాధ్యం. ఆ కృష్ణుడు గీతలో చెప్తాడు, నీ అజ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకోగలవా? అది నిజం నిజం అనుకున్నప్పుడు ఎదలా పోగొట్టుకుంటావు నువ్వు? నేనంటే అజ్ఞానమే, నా అజ్ఞానాన్ని జాగ్రత్తగా నేను పోషించుకుంటానంటే పాలు పోసి నేను ఎలా పోగొట్టుకుంటాను? పైగా అదే నేను అనుకున్నప్పుడు నేను ఎలా పోగొట్టుకుంటాను? అజ్ఞానం నేను కాదని తెలిస్తే దాన్ని పోగొట్టుకుంటాను, అదే నేను అనుకున్నప్పుడు నేను ఎలా పోగొట్టుకుంటాను? అర్జున అక్కడ ఆగవయ్యా, నువ్వు ఆగు, నువ్వు ఇక్కడ ఆగు. ఏదో వసుదేవుడు గారు అబ్బాయి నా కూడా ఏదో యారు అడిగిన శరీరం నువ్వు అనుకు, నేనని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నన్ను నాకు ఇష్టమైన పనులు నువ్వు చేస్తా అంటే నా ఇంటి నీకు నిజమైన భక్తి కలిగి ఉంటే, అంటే కపట కపటి మనిషి కపటి కాకూడదు. మీకు 1,000 కోట్లు డబ్బు ఉందనుకోండి, అది 1,000 గ్రంథాలు చదివారనుకోండి, మీ మనసులో కపటం ఉందనుకోండి, మీకు జ్ఞానం వచ్చే సమస్య లేదు. మీ గమ్యం కానీ పెట్టుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే నోరుతోడు చెప్తూ ఉంటారు, మనసులో ఇష్టం వేరు, నోరుతోడు చెప్పేది వేరు, చేతితోడు చేసేది వేరు, నోరుతోటి చెప్పేది వేరు, చేతితోడు చేసేది వేరు. మనసులో ఇష్టం వేరుగా ఉంటుంది, మనసులో ఇష్టం వేరుగా ఉంటుంది. ఉడికే కృష్ణ కృష్ణ వాసుదేవ ముక్కుందా ముక్కుందా అని అంటున్నావు నాకు. ఉడికే స్మరిస్తే సరిపోదు, నా మీద ఇష్టం ఉందో లేదో చూసుకుంటాను అయ్యో అర్జున అంటున్నాడు. అది నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నాడు, నన్ను మోసం చేయలేదు. నీ మనసులో ఏదో ఇష్టం పెట్టుకోవడం, లోకం గొడవలు, ఇంకో గొడవ ఇంకో గొడవ ఏదో ఇష్టం పెట్టుకోవడం మనసులో. ఊరికే పొద్దున స్నానం చేసేసి ముకుందా ముకుందా శ్రీనివాస శ్రీనివాస వెంకటేశ వెంకటేశ కృష్ణ రామ శివ నోడుచోటి అనవచ్చు, మంచిది. మీ లోపల ఇష్టం ఏంటి? నేను చూసుకునేంత అమాయకుండా నేను నన్ను మోసం చేద్దామని చూస్తున్నావు నువ్వు, నన్ను మోసం చేస్తావు నువ్వు. నీకు అంతర్యాముగా ఉన్నాను, నీ ప్రాణానికి ప్రాణమై, నీ మనస్సుకి మనస్సై, నీ జీవితానికి ఆధారంగా ఉన్నవాడిని నేను, నీ ప్రాణానికి ఆధారంగా ఉన్నవాడిని నేను, నీ మనస్సుకి ఆధారంగా ఉన్న నన్ను మోసం చేస్తావు నువ్వు? మోసం చేసి జ్ఞానాన్ని పొందగలవా? హృదయపూర్వకంగా అంటే నీ మనస్సులో నోడుచోటి ఒక మాట చెప్పి మనసులో ఇంకే ఇష్టం పెట్టుకుంటే అది రాదు, అలా రాదు. అసలు ఒకవేళ మనసులో ఇష్టం పెట్టుకున్నా వచ్చేది, కానీ నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు మనసులో కొంతమంది నోడుతోడు ఓడి చెప్తారు, మనసులో ఇష్టం అలా పెట్టుకుంటారు, అలా కాదు. కంప్లీట్గా ఆ డివోషన్ ఆ డెడికేషన్ నీ మనసులోని ఇష్టమైన ఓట్లోంచి రావాలి. అందులో ఏమి తేడా? త్రికరణాలు శుద్ధిగా ఉండాలి, దేహము మనస్సు మాట ఇవన్నీ త్రికరణాలు శుద్ధిగా ఉండాలి. అందుకే నోడుతోడు ఒకటి చెప్పి మనస్తోడు ఇంకోటి చెప్పుకుంటే కాదు. అలాగే నిరంతరం నువ్వు ఏదైనా పని చేసావు అనుకో, నీ గొప్ప కోసం కాకుండా ఈశ్వరుని యొక్క ప్రీతి కోసం ఆ పని చేస్తే, నీ అహంకారాన్ని గాలి కొట్టి నీ అహంకారానికి నీ అహంకారం ఉబ్బించుకోవడం కాకుండా, నీ అజ్ఞానానికి నీ అజ్ఞానానికి మొదట్లో నీళ్లు పోసుకుంటారంటే అది ఎలా పోతుంది? అజ్ఞానం ఎలా పెరగాలో అలా పనులన్నీ చేసుకుంటూ అజ్ఞానం పోవాలంటే అది ఎలా పోతుంది? అంచేత నువ్వేం చేయాలంటే మత్కర్మకృత్, నా పని చేస్తూ ఉండాలి, నాకు ఇష్టం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ ఇష్టాలను ఈ ఇష్టాలను పక్కన పెట్టి నాకు ఇష్టమైన పని శాస్త్రం, నాకు ఇష్టం అంటే శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని ఆ పని చేస్తాం. నీ అహంకారం ఎటు గంతులు ఏమింటే అటు గంతులేకు, పాడైపోతాం పాడైపోతాం. ఇక్కడ దుఃఖపడతాం, మరణం నరకం చీకట్లో డార్కెస్ట్ నైట్స్లోకి పోతావు నువ్వు, నిన్నెవడ రక్షించలేడు. డార్కెస్ట్ నైట్లోకి పోతావు నువ్వు. నీకు అంతర్యాముగా ఉన్నాను, నేను నీకు అంతర్యాముగా ఉన్నాను. అంచేది నువ్వు నోడుతోటి ఏది చెప్తున్నావు, నోడుతోటి ఏదైతే ఇష్టం అని చెప్తున్నా ఇష్టం నీ బుద్ధిలో ఉండాలి. అలాగే మత్కర్మకృత్, నా పని ఒకటే చేస్తే సరిపోదు, నువ్వు పొందవలసిన వాడు నేను అనే భావన ఉండాలి. లోపల భావన కూడా నువ్వు తెలుసుకోదగ్గవాడు నేనే, నేను తప్పించుకోటి ఏమీ లేదు. ఒకవేళ నేను తప్పించుకోలేదు, నాది మిథ్య మాత్రమే, మాయ మాత్రమే, అది సత్యము కాదు. మత్త పరమః నన్నే పురుషోత్తముడగా ఎంచుకుని గిరివైరహ సర్వభూతేషు ఏ ప్రాణి కోట్లు పట్ల విరోధం పెట్టుకోకుండా ద్వేషం పెట్టుకోకుండా. అలా ఎందుకు చెప్పాడంటే భగవంతుడు మీరు ఎవరితోటైనా విరోధం పెట్టుకున్నారనుకోండి, ఎవరినైనా ద్వేషిస్తున్నారనుకోండి, మీ మనస్సు ఏం చేస్తుందంటే భగవంతుని చింతించడం మానేసి వాళ్ళ మీద కలుపుతుంది. మీకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. నిర్వైరహ సర్వభూతేషు ఇలా కనుక జీవిస్తూ ఉంటే ఇలా నువ్వు జీవించగా జీవించగా ముహూర్తం నువ్వు పెట్టుకోకర్లేదు. ఇలా జీవించగా నువ్వు జీవించగా ఎలా జీవిస్తావంటే నీకు నేను బుద్ధిని, మంచి బుద్ధిని, సద్బుద్ధిని, సహృదయాన్ని ప్రసాదిస్తాను. ఒక 100 కోట్లు డబ్బు సంపాదించడం కంటే సద్బుద్ధిని సంపాదించడం కష్టం. మీరు అనుకున్న తేలిక కాదు అది. బుద్ధిని సంపాదించడం, మంచి బుద్ధిని, మంచి హృదయాన్ని సంపాదించడం మీరు అనుకున్న తేలిక, ఎవరికి తేలిక అనిపిస్తుంది అది. మీరు నా ఇంది భక్తి కనుక ఉంటే, నన్నే పురుషోత్తముడని మీరు నమ్మి నన్ను హృదయపూర్వకంగా నమ్ముతా ఉంటే, నాకు ఇష్టమైన పనులు మీరు చేయగలిగితే, నాకు ఇష్టమైన పనులు చేస్తా అంటే, ఇది ఏ పని చేసిన ఇది కృష్ణార్పణం అనే భావంతో పని చేస్తానంటే, కర్మ ఫలకాంక్ష లేకుండా పని చేస్తానంటే, కొంతకాలం నేను ఏం చేస్తానంటే మీకు ఎటువంటి బుద్ధిని ప్రసాదిస్తే మీ హృదయంలో నేను మీకు తెలియబడతాను, అటువంటి బుద్ధిని మీకు ప్రసాదిస్తాను, అది అయిన తర్వాత నేను మీకు తెలియబడతాను. నా కోసం మీరు జీవిస్తే, మీ అహంకారం కోసం, మీ అజ్ఞానం కోసం మీరు జీవిస్తే నేను తెలియబడను, మీకు అటువంటి మంచి బుద్ధిని ఇవ్వను. నా కోసం జీవిస్తానంటే మీకు సహృదయం ఇస్తాను, సద్బుద్ధిని ఇస్తాను. అటువంటి సద్బుద్ధి వల్ల మీరు తెలుసుకోగలరు కానీ నన్ను మీ పాడు బుద్ధి వల్ల నన్ను తెలుసుకోలేవు. అర్జున గిరిరూపమైన కరుణా సముద్రమా అకృప చేసి నన్ను ఏలెమ్ము అని నా చెల. నువ్వు కొండ రూపంలో కనిపిస్తున్నావు, రాళ్ళ గుట్ట కింద కనిపిస్తున్నావు. కళ్ళకి ఈ మాంసంతో తయారు చేసిన ఈ నేత్రాలకి, అంటే మనం అన్నం తింటున్నాం కదా, అన్నం తింటే అంటే స్థూల భాగం మలం కింద మారుతుంది, మధ్య భాగం ఏమో మాంసం కింద మారుతుంది, సూక్ష్మ భాగం మనస్సు కింద మారుతుంది. మనం అన్నం తింటున్నాం కదా, ఈ అన్నం తినేటప్పుడు స్థూల భాగమేమో మలం కింద మారిపోతుంది, మధ్య భాగం అంతా మాంసం కింద తయారవుతుంది, సూక్ష్మ భాగం మట్టికి మనస్సు కింద స్థూమ మధ్య భాగం ఏమో మాంసం కింద తయారవుతుంది, సూక్ష్మ భాగం మనస్సు కింద తయారవుతుంది. ఈ నేత్రాలు మాంసం, నా కళ్ళకి నువ్వు ఎలా కనిపిస్తున్నావు, ఈ మాంసంతో తయారు చేయబడినటువంటి నీ నేత్రాలకు నువ్వు ఎలా కనిపిస్తున్నావు, రాళ్ళ గుట్టలా కనిపిస్తావు. ఏదో గుట్ట, ఏదో కొండ, ఏదో రాళ్ళు ఎన్నో ఉన్నాయి అక్కడ, రాళ్ళ గుట్ట అలా కిందటువంటి. పైకి ఎలా కనిపిస్తున్నావు నువ్వు, గిరి రూపం ఉడికే కొండ కింద కనిపిస్తున్నావు, కానీ నువ్వు కొండ కింద కనిపిస్తున్నావు. ఎవరో కొంతమందికే ఇది కొండ కాదు, కొండ కాదు, సాక్షాత్తు ఈశ్వరుడు, సాక్షాత్తు ఈశ్వరుడు. ఎవడ దయ కలిగితే మనకు జ్ఞానం కాని, జ్ఞానగిరి శాంతిగిరి అన్న మలయ్, అన్న మలయ్, శాంతి మలయ్, జ్ఞానం మలయ్. ఇది అసలు ఈ కొండ ఆవిర్భావమే, అహంభావం తొలగించడానికి, అజ్ఞానం తొలగించడానికి వచ్చినటువంటి ఆవిర్భావం ఆ కొండ అంతకు వచ్చింది. అంటే నిన్న మహాదేవుని ఎంత కలిగిస్తున్నారంటే, విష్ణువుకి బ్రహ్మదేవుడికి మధ్యన వాడి వివాదం మధ్యలో, వాడు నేను గొప్ప నేను గొప్ప అంటే వాడి యొక్క వివాదం తొలగించడానికి జ్యోతిస్తంభ రూపంలో, అగ్నిస్తంభ రూపంలో, జ్యోతిస్తంభ రూపంలో వెలిశాడు. ఎప్పుడు? నిన్నటి రోజున. అంటే అసలు ఈ జ్యోతి రూపం మొట్టమొదటిలో జ్యోతి రూపం, తర్వాత రూపాలు మారుతూ ఈ కొండ రూపం ధరించింది. అరుణాచలేశ్వరుడు ఏ రోజునైతే జ్యోతి రూపంలో, అగ్ని రూపంలో, అంటే మనలో ఉన్న అపవిత్రతను దహించేదే అగ్ని, అదే అరుణాచలేశ్వరుడు. మనలో ఉన్న ఫారెన్ మ్యాటర్ తీసేసేదే అగ్ని, అదే అరుణాచలేశ్వరుడు. కుట్ర అంతయి కోసి గుణమగ పాలించు గురు రూపం అయి వెలుగు అరుణాచల. నాలో ఉన్న పైకుడికే రాళ్ల గుట్ట కింద కనిపిస్తుంది. సర్వేశ్వరుడే, సర్వేశ్వరుడే. ఈ జగత్తుకి ఎవడైతే నిజంతో, ఈ జగత్తుకి ఎవడైతే ప్రభువో, ఈ జగత్తుకి ఎవడైతే యజమానో, ఈ జగత్తుకి ఎవడైతే భర్తో, వాడే ఈ రూపంలో, ఈ కొండ రూపంలో, ఉడికే కొండ రూపంలో ఉన్నాడు. ఆ కొండ రూపంలో ఉన్నాడు. ఈ మాంసం నేత్రాలు ఏదో కొండ, ఏదో కొండ రాళ్లతో తయారు చేసి రాళ్ల గుట్ట అనుకుంటున్నారు. నువ్వు జ్యోతి రూపంలో ఇక్కడ వెలిశావు. జ్యోతి రూపంలో ఎందుకు ఎందుకు వెలిశావు ఇక్కడ జ్యోతి రూపంలో? మా గురికే మా స్థూల నేత్రాలకి కనిపించని నువ్వు, కనిపించవు అను, కనిపించేవాడు కాదు. నీకు రూపం లేదు, నామం లేదు. ఊరికే మమ్మల్ని అనుగ్రహించడానికి ఒక రూపం ధరించి అక్కడ కనిపించావు. కానీ మేమనుకుంటున్నామంటే రాళ్ళగుట్ట, రాళ్ళగుట్ట అనుకుంటున్నావు. కానీ మమ్మల్ని అనుగ్రహించడానికి అక్కడ విరిచావు. అని చెప్పి అరుణాచలేశ్వరుడా నువ్వు, అరుణాచలేశ్వరుడా నువ్వు పైకి ఏమో ఎలా కనిపిస్తున్నావు, కొండ రూపంలో కనిపిస్తున్నావు, కానీ నువ్వు దయా సముద్రుడు, నువ్వు జ్ఞాన సముద్రుడు, దయాసముద్రుడు, శాంతి సముద్రుడు, అరుణాచలం అంటే చాలు. నువ్వు నిప్పులాంటి వాడు, నిప్పులు ముట్టుకుంటే కాలుస్తుంది. అలాగే నీ మనస్సుతో నిన్ను స్మరిస్తా అంటే నా అజ్ఞానానికి నిప్పెడతావు, నా అజ్ఞానాన్ని కాల్చి బూడిచ్చేస్తావు. నువ్వు జ్యోతి స్వరూపుడు, అగ్ని స్వరూపుడు అంటే ఇదేమంటున్నాడు, కుట్ర అంతయ్య కోసి అంటే పూర్వజన్మల నుంచి మనం పో చేసుకొచ్చినటువంటి దుష్ట సంస్కారాలు, బలహీనతలు, విషయవాసనలు. విషయవాసనలు అయినా చూసావు, వాటికి నాలో ఉన్న ఫారిన్ మ్యాటర్ కుట్ర. దేహంలో ఏదైనా ఫారిన్ మ్యాటర్ చేరితే రోగాలు వస్తాయి, మనస్సులో ఫారిన్ మ్యాటర్ చేరితే పునర్జన్మలు వస్తాయి, కర్మ అనుభవించే జన్మలు వస్తాయి. దేహంలో ఫారిన్ మ్యాటర్ చేరితే రోగాలు వస్తాయి, మనస్సులో కనుక ఫారిన్ మ్యాటర్ చేరితే నీచాతి నీచమైన జన్మలు వస్తాయి భవిష్యత్తు. నువ్వు దేవుడే కాదు నా గురువు కూడాను. నువ్వు ఏం చేయాలంటే నాలో ఉన్న బ్యాడ్ మ్యాటర్, నాలో ఉన్న కుట్ర, ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే కురుపులో ఉన్న చీమ ఎలా బయటకు తీసేస్తాడో సర్జరీ చేసి, నీకు నాకు నేను తెలుసుకోవడం నాకు ఏ అడ్డొస్తున్నాయి విషయవాసంలో. నువ్వు గురు రూపంలో ఉండి ఆ విషయవాసంలో బయటికి లాగి కాల్చి బూడిచ్చే అరుణాచల వేసు. మరి గురువు చేసే పనేమిటి? ఇప్పుడు బోధ గురువులు తక్కువ, బాధ గురువులు ఎక్కువ. రమణ మహర్షి మంచివాడు కాదంటే మనం గురువులు ఇప్పుడు వచ్చామని అనుకునేవాడు కూడా ఉన్నారు. అరుణాచలేశ్వరుడు మంచివాడు కాదు, రమణ మహర్షి మంచివాడు కాదని చెప్పేస్తే మనమే గురువు అయిపోవచ్చు అనుకునేవాడు కూడా ఉన్నారు లోకంలో. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చేస్తున్నాడు, ఆడికి ఆ ప్రధానమంత్రి పోతాడు, ఆడికి ప్రధానమంత్రి పోదావాలని అనుకున్నా అది పోతే ఇంకోటికి ఇస్తారు కానీ మనకివ్వరు. అది జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఒకవేళ మీకు వస్తుంది అనుకో, ఆడికి ఆ పదవి ఆ పదవి పోవాలి ఆ పదవి పోవాలని వాడు అనుకుంటా అంటే, ఒకవేళ నిజంగా ఆడికి పదవి పోయిన మీకు రాదు అది గుర్తుపెట్టుకోండి. కుట్ర అంతయ్య కోసి గుణముగా పాలించు అంటే నాలో ఉన్న చెడ్డ గుణాలన్నీ తీసే. చెడ్డ గుణాలంటే సామాన్యం కదా, మన శరీరం కాలిపోతుంది శ్మశానంలో. కాలిస్తే బూడిద అవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది. శరీరాన్ని కాలి చేస్తారు, రూపాయలు బ్యాంకులో ఉంటాయి, ఏమంటే చుట్టాలేమో శ్మశానం దాకా వస్తారు. శరీరాన్ని కాల్చి బూడిచ్చి చుట్టాలు మనకు చేసి ఉపకారం ఏంటంటే మళ్ళీ శరీరం ఇంటికి వెళ్లకుండా శుభ్రంగా కాల్చి బూడిచ్చేస్తారు. చుట్టాలు మనకు చేసి సాయం అంటే మా శరీరాన్ని శుభ్రంగా కాల్చి బూడిచ్చేస్తారు. డబ్బు ఏమో ఇంటికాడే ఆగిపోతుంది, మీకు అర్థమవుతుంది. చుట్టాలేమో కొంతమంది ఉరికి చూసి వెళ్ళిపోతారు, కొంతమంది ఒలకాడు దాకా వస్తారు. ఆ ఒలకాడుతో శరీరం ఆగిపోతుంది, చుట్టాలు కూడా ఆగిపోతారు. చుట్టాలంటే శరీరాన్ని బట్టే కదా. శరీరం లేనివాడికి శరీరం ఉన్నవాడికి చుట్టం కానీ శరీరం లేనివాడికి చుట్టం ఏంటి? అసలు మనకు చుట్టాలంటే శరీరాన్ని బట్టే చుట్టాలు. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకొని, మంచి గుణాలైనా చెడ్డ గురైనా మనకు కూడా మనస్సుకు జీవుడు కూడా వచ్చేస్తాయి గుణాలన్నీ. శరీరం రాదు కానీ, మన ఇంట్లో దాచుకున్న డబ్బు రాదు కానీ మన గుణాలు కూడా వచ్చేస్తాయి. ఓ అరుణాచలేశ్వరుడా, నన్ను ఏం చేస్తావంటే నాలో ఏం చెడ్డ గుణాలు ఉన్నాయి నువ్వు చూసి, నాలో ఏ చెడ్డ గుణాలని నువ్వు చూసి వాటిని తొలగించాయి. తొలగించేసి ఏం చేసి నన్ను వదిలేయకు, మంచి గుణాలతో అలంకరించి. అంటే మంచి గుణం కూడా గుణమే, మంచి గుణం కూడా గుణమే, కానీ నీ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది గమ్మత్తు. ఇప్పుడు మంచి గుణం కూడా గుణమే కానీ నీ తెలుసుకోవడానికి మంచి కళ్యాణం కూడా సహకరిస్తాయి, కానీ అది కూడా గుణమే. ఇప్పుడు గాఢ నిద్రలో మన గుణాలు ఏమున్నాయి? గాఢ నిద్రలో మన స్త్రీ అనుకోం, పురుషుడు అనుకోం, అరుణాచలం అనుకోం, పాలకులు అనుకోం, బ్రాహ్మిణ్స్ అనుకోం, క్షత్రియులు అనుకోం, ఇండియన్స్ అనుకోం, అమెరికన్స్ అనుకోం. విరోధుల గొడవ లేదు, స్నేహితుల గొడవ లేదు, విషయాల గొడవ లేదు, పూర్వజన్మల గొడవ లేదు, పునర్జన్మల గొడవ లేదు గాఢ నిద్రలో. కానీ మనం ఉన్నామో లేదా అది అందుకోవాలి మీరు. ఇది బాగా జ్ఞాపకం. అక్కడికి వెళ్ళాలి మనం. గాఢ నిద్రలో మనం ఏ స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్ని జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకోవాలి, అదే సాధన గమ్యం. అప్పుడు నువ్వు చెటారు కమ్మను అందుకునేది. గాఢ నిద్రలో స్త్రీ పురుష భేదం లేదు, దేవుడికి సంబంధించిన భావన కూడా లేదు, పూర్వజన్మలు లేవు, పునర్జన్మలు లేవు, మంచి గుణాలని చెడ్డ గుణాలని, మంచి వాసనలని చెడ్డ వాసనలని ఏమీ లేదు. అసలు ద్వైతమే లేదు అక్కడ. అపూర్వం, అద్భుతం, ఉదాత్తం, అమృతానుభవం, అద్వైతానుభవం. ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితిని జాగ్రత్తలకు తెచ్చుకోవాలి, అదే నీ సాధన గమ్యం. గాఢ నిద్రలో ఎవరు నీ మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకోరు, చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళని అనుకోరు. కానీ నువ్వు ఉన్నావు లేదా ఉన్నావు, ఆ స్థితి నువ్వు జాగ్రత్త అవస్థలో పొందాలి. అది కడసారి జన్మ. ఆ స్థితిని కనుక పొందితే నీకు పునర్జన్మ లేదు. అంటే నాలో ఉన్న చెడ్డ గుణాలు ఉంటే తీసేయి, నాలో ఉన్న చెడ్డ గుణాలు ఉంటే తీసేయి, నన్ను మంచి గుణాలతోటి అలంకరించు. మనం మెల్ల వస్తువులు ఎలా పెట్టుకుంటామో బంగారు వస్తువులు, అలాగే మంచి గుణాలతోటి నన్ను అలంకరించు. ఆ మంచి గుణాలు ఎందుకంటే అది గుణమే, గుణం నిజం కాదు, నువ్వు నిజం, గుణాలు నిజం కాదు. నిన్ను తెలుసుకోవడానికి ఆ గుణాలు ఉపయోగపడతాయి కాబట్టి దాన్ని పెంచు. నిన్ను తెలుసుకోవడానికి ఏ గుణాలు ఉపయోగపడతాయో అట్టి గుణాలను పెంచబోయే అరుణాచరేశ్వరుడా అయితేదా. ఇక గిరిరూపమైనట్టి కరుణాసముద్రం కృప చేసి ఇప్పుడు నాకెవరు ఉన్నారు, నాకు యజమాని కానీ అహంకారమే యజమాని, నాకున్న అజ్ఞానమే నాకు ఇప్పుడు యజమాని. అరుణాచరేశ్వరుడా, నిన్ను నేను యజమాని అనుకోవటం లేదు, నువ్వు చెప్పే మాటే నాకు యజమాని అనుకోవటం లేదు, నేను నా అహంకారమే యజమాని అనుకుంటున్నాను, అది ఇట్లాగేస్తే అటు పోతున్నాను. అంచేత నాకు నువ్వు భర్తగా ఉండు, నాకు యజమాని నువ్వుగా ఉండు. నా అహంకారం కాదు, ఇప్పటివరకు నా అహంకారమే నా యజమానం. ఈ ప్లేస్ నా అహంకారం తీసేసి ఆ ప్లేస్లో నువ్వు ప్రవేశించాలని ఆచరిస్తాడు. నువ్వే నాకు యజమానివు, నువ్వే నాకు హస్బెండ్. నువ్వు అందరూ చెప్పుకుంటున్నారు నువ్వు దయాసముద్రుడు, దయాసాగరుడు. మీరు ఈశ్వర చంద్ర విద్యాసాగరుడు పేరు వినే ఉంటారు, రామకృష్ణ పరమహంస గారు జీవితంలో వస్తాడు అతను. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అంటే విద్యలో సాగరుడు వాడు. ఆయన ఎందులో సాగరుడు? ఈయన దైలో సాగరుడు. ఈయనేమో దైలో సాగరుడు, ఈశ్వర చంద్రుడు విద్యాసాగరుడు. వాళ్ళకి వాళ్ళు మంచివాళ్ళే, కానీ వ్యక్తి భావన పోవాలి కదా. మామూలుగా మనుషులు మంచివాళ్ళే. ఒకసారి రామకృష్ణ పరమహంస గారిని భక్తులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఎవరింటికి? విద్యాసాగరుడి ఇంటికి తీసుకెళ్లారు. సరే పరిచయం చేశారు. ఏమైనా పరిచయం చేశారంటే వీళ్ళకి ప్రభుత్వం బిరుదు ఇచ్చి ఇప్పుడు పద్మశ్రీ పద్మభూషణ్ ఇలా ఇస్తాను కదా. ఆ రోజుల్లో ఆయనకి విద్యాసాగర్ అని బిరుదు అంటే ఆయన చాలా స్కూళ్ళు కాలేజీలు అవి పెట్టాడు. అప్పుడు పరిచయం చేశారు రామకృష్ణుడికి. అప్పుడు రామకృష్ణుడు అన్నాడు, నేను ఇదివరకు బోధులు చూశాను, ఇదివరకు కాలువలు చూశాను, ఇదివరకు నదులు చూశాను, ఇవాళ సముద్రాన్ని చూస్తున్నాను. ఇదివరకు ఏ చిన్న చిన్న బోధులు చూశాము, ఏ కాలువలు చూస్తాం, ఏ చిన్న చిన్న కాలం భీమవరం కాలం నరసాపురం కాలం ఇటువంటి ఏ కాలువలు చూస్తాం, నదులు కూడా చూశాను కొన్ని కొన్ని నదులు, కానీ ఈవేళ ఏం చూస్తున్నాను, సముద్రాన్ని చూస్తున్నాను అన్నాడు. వాడన్నాడు, అంటే ఎందుకంటే ఆత్మ వైభవం ఉంది, ఎంత పాండిత్యం కూడా సరిపోదు. వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్, వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు ఎటర్నిటీ, వాట్ ఈజ్ మ్యాన్స్ నాలెడ్జ్ కంపేర్ టు ఎటర్నిటీ. వాడు అంత పెద్ద పండితుడు ఏమన్నాడంటే, ఆ సముద్రంలో ఏముంటుందండి, ఉప్పు ఉంటుంది అన్నాడు. వీడన్నాడు, నేను ఉప్పు సముద్రాన్ని చూడాలి, విద్యా సముద్రాన్ని చూస్తున్నాను. అంత స్టన్ అయిపోయాడు. సముద్రంలో ఏముంటుందండి, ఉప్పు ఉంటుంది అన్నాడు. ఎవడు వాడు? విద్యాసాగర్. నేను ఉప్పు సముద్రాన్ని చూడాలి, విద్యా సముద్రాన్ని చూస్తున్నాను. మాట పడిపోయింది దానికి, అంత చదువు ఆగిపోయింది. సరే ఏదో ఒక అరగంట కూర్చున్నారు. మళ్ళీ గుర్రబండి, అప్పుడు పెద్ద పెద్ద కార్లు అయ్యి లేవు, గుర్రబండిలో వస్తున్నాడు. మళ్ళీ వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే అక్కడ చక్కటి మాట చెప్పాడు రామకృష్ణుడు. ఆ భక్తులు ఏమన్నారంటే, ఈయన చాలా స్కూళ్ళు కట్టించాడండి, కాలేజీలు కట్టించాడు, చాలా మంచివాడు అని చెప్తున్నాడు. అప్పుడు రామకృష్ణుడు గుర్రబండ్లు ఆయన భక్తులతో ఏమన్నాడంటే, ఆయన చాలా మంచివాడే, తోక తెగలేదు అన్నాడు. నేను ఇన్ని కాలేజీలు కట్టించాను, ఇన్ని హై స్కూల్ కట్టించాను, భావం లోపల పోలేదు, మంచివాడే, తోక తెగలేదు, తోక తెగలేదు, ఆయన కట్టి మంచి పనులు చేశాడు, మంచిదే. ఆయన భక్తులతో ఒక మాట అన్నాడండి, ఇది ఇక్కడ అపూర్వం, వండర్ఫుల్, బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్. ఆ భక్తులతో అన్నాడు, భగవంతుడు ఇప్పుడు ఈ గంటలో నీకు దర్శనం ఇస్తాడనుకో, నువ్వు మోక్షాన్ని కోరుకుంటావు, అక్కడ కాలేజీ కట్టాలి, ఇక్కడ హై స్కూల్ కట్టాలని కోరుకుంటావు అని అడిగాడు. నీకు భగవంతుడు ఇప్పుడే దర్శనం ఇస్తాడనుకో, నువ్వు మోక్షాన్ని కోరుకుంటావా లేక ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటావు? అలా కదండి, అక్కడ హై స్కూల్ కడదాం అనుకుంటున్నావు అంటావా? ఇవన్నీ అప్రధానమైన విషయాలు, ఇవన్నీ సెకండరీ. అట్మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు సెల్ఫ్ నాలెడ్జ్, టు లిబరేషన్, టు ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అండ్ అన్నోన్, ఫ్రమ్ ఇగ్నోరెన్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్, ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్. ఏంటంటే భగవంతు ఇప్పుడు నీకు దర్శనకిస్తాను, అదేంటి అక్కడ అక్కడ పార్కులో హై స్కూల్ కట్టిస్తున్నాను, హై స్కూల్ కట్టిందాం అనుకుంటున్నాను, హై స్కూల్ కట్టించి నాకు శక్తి ఏమని అడుగుతావు? మోక్షాన్ని అడుగుతావు. నువ్వు మోక్షాన్ని అడగలేదనుకో, అది నీకు మోక్షం ఇవి తెలియదు అనమాట. అది కాదు, ఇప్పుడు మీకు మీకే దేవుడు కనిపిస్తాడు అనుకోండి, ఆత్మజ్ఞానం అడగటం మానేసి చీపురు కట్టు అడిగితే ఎలా ఉంటుంది? మా ఇంట్లో తుడుచుకోవడానికి చీపురు కట్టలేదు, ఓ చీపురు కట్టి ఓ దేవుడు అరుణాచరిస్తాడా, ఓ చీపురు కట్టి నాకు ప్రసాదించిందా, మాటలకు ఏమన్నా అర్థం ఉంది? మంచిదే, అతను మంచి పనులే చేశాడు, కానీ ఆ లిబరేషన్ ముందు, ఆ శాల్వేషన్ ముందు, ఆ మోక్షం ముందు, మోక్ష సుఖం ముందు, నిర్వాణ సుఖం ముందు, ఆ స్వర్గరాజ్యం ముందు ఏ పాటి? ఈ స్కూళ్ళు, ఈ కాలేజీలు, ఇవన్నీ. వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు ఎటర్నిటీ? వాట్ ఈజ్ మ్యాన్స్ రాజ్ వాట్ ఈజ్ మ్యాన్స్ నాలెడ్జ్ కంపేర్ టు ఎటర్నిటీ? మంచి పనులే చేశాడు, కానీ ఇక తోక తగలేదు. ఐ హెవ్ అచీవ్డ్ దిస్, ఐ హెవ్ డన్ దిస్, ఐ హెవ్ డన్ దట్, ఇలా అనుకునే ఒకడు ఉన్నాడు, వాడు పోలేదనుక ఆడు అక్కడే ఉన్నాడు. ఆ సైతాన్ అక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి బయటకు వస్తే కదా ఆడికి ఆడు మంచి పనులు చేసాడు అయితే పుణ్యం వస్తుంది. అంతవరకు బస్ అక్కడితో ఆగిపోండి. వాడు మంచి పనులు చేశాడు కానీ తోక తగలేదు. అంటే నేను చేశానే తలంపు అక్కడ పోలేదు, ఆ మూల తలంపు పోలేదు. ఆంగ్ల భాషలో సామెత ఉంది, దేర్ ఇస్ నథింగ్ ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. రియాలిటీ ఈజ్ ఫాల్స్, నాన్ రియాలిటీ ఈజ్ ట్రూత్. డ్యుయాలిటీ డ్యుయాలిటీ లవ్ ఆల్సో ఈజ్ ఫాల్స్. నాన్ రియల్ లవ్, నాన్ రియల్ పీస్, నాన్ రియల్ బ్లిస్, దట్ ఈస్ కరెక్ట్. దట్ ఈస్ ట్రూ స్టేట్. ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్, ఇట్ ఈస్ ఎ లాయల్ స్టేట్, ఇట్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ స్టేట్. ఓన్లీ నాన్ రియల్ లవ్, నాన్ రియల్ పీస్ అండ్ నాన్ రియల్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ ఈజ్ డ్యూయల్, ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ డ్యూయల్, ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ డ్యూయల్. గిరిరూపమైన కరుణా సముద్రమా కృప చేసి నన్ను ఏలు మూవరు నా చెల. నువ్వు నాకు బాతాకాని మాటలు చెప్పగలరు నా తెలుసుడ, ఇలా చెయ్యి అని చెప్తే చేస్తా. నువ్వే నాకు ప్రభువుగా ఉండు, నువ్వే యజమానిగా ఉండు, నీ ఎలా చెప్తే అలా చేస్తాను. అటువంటి బుద్ధిని నాకు ప్రసాదించు. నన్ను మాయలో పెట్టకు, నన్ను మాయలో పెట్టకు. నువ్వు నాకు యజమానివు, నువ్వు నా ప్రభువు, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను. నన్ను పెద్దవాడిని చేసి అప్పుడు నేనే పెద్దవాడిని అయిపోయాను అనుకున్నాడు, నన్ను మాయలో పెట్టేకు. ఈ భ్రాంతి బుద్ధిని నాకు ప్రసాదించకు. ఇంకా నేనే పెద్దవాడు అయినప్పుడు ఆయన చెప్పినట్టు మనం ఏం చేస్తాం? అన్నీ మనకే, అన్నీ మాకే తెలుసు అనుకున్నప్పుడు ఇంకా ఆయన చెప్పినట్టు మనం ఏం చేస్తాం? అన్నీ మాకే తెలుసు, అన్నీ మాకే తెలుసు అన్నప్పుడు ఇంక శాస్త్రం ఎందుకు? అసలు శాస్త్రం ఎందుకు? ఇంకా తర్వాత ఇంకోటి, ఈ మహిమలకు కూడా మీరు ఆకర్షించబడకండి. లోపల మీకు అజ్ఞానం పోయిందో లేదో చూసుకోవాలి, కానీ మహిమలు మళ్ళీ జరిగేది ఏమి లేదు. రామకృష్ణ పరమహంస గారి దగ్గర ఒక మహిమలు నేర్చుకుని వచ్చాడు. అది ఒక సంవత్సరం ట్రైనింగ్ అయ్యి వచ్చాడు, ట్రైనింగ్ స్కూల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చాడు. వచ్చి వాడు ఏం చేశాడు, ఎక్కడో కాలువ దగ్గర ఏదో రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చి రామకృష్ణ పరమహంస గారు బల్లకట్టి ఎక్కడ ఎక్కుదాం అనుకుంటున్నాడు, బల్లకట్టులో జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు. వాడేమన్నా అంటే, స్వామి మీరు కాలువ దాటాలంటే బల్లకట్టు మీద వెళ్ళాలి, నేను అలా ఎక్కర్లేదంటే నీటి మీద నడిచి వెళ్ళిపోతా అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస గారు, రామకృష్ణ పరమహంస గారు మెచ్చుకుంటారేమో అనుకున్నాడు. మీరు బలకట్టు, మీరు కాలువ దాటాలంటే బలకట్టు ఉండాలి, నాకు బలకట్టు అక్కర్లేదని నేను మహిమను నేర్చుకున్నా నీటి మీద నడిచి వెళ్ళిపోతా అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస గారు మెచ్చుకోలేదురా, మెచ్చుకోలేదు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఒక అనా విలువు చేస్తావు అన్నాడు. నీ బతుకంతా కలిసి ఒక అనా విలువ, అనా అంటే అప్పుడు అనాలు బ్యాడ్లు ఉండిపోయిన 10 పైసలు, నీ బతుకంతా కలిసి నువ్వు కష్టపడి నేర్చుకున్నంత ఒక 10 పైసలు విలువ అన్నాడు. అదేంటి అన్నాడు, ఇప్పుడు నాకు ఈ బల్లకట్టు దాటానికి 10 పైసలు ఖర్చు అవుతాయి, ఆ 10 పైసలు ఖర్చు అవ్వకుండా నువ్వు నా కాలం మీద నడిచి వెళ్ళిపోతున్నావు, అంటే నీ బతుకంతా కలిసి 10 పైసలు విలువ అన్నాడు. నాకు 10 పైసలు ఖర్చు అవుతుంది, నీకు 10 పైసలు ఖర్చు అవుతారు, అంటే నీకు నీకు అంతకంటే ఏం లేదు. నువ్వు కష్టపడి కష్టపడి నేర్చుకునేదంటే జ్ఞానం కాదు, అజ్ఞానంలోంచి బయటికి ఎలా రావాలో అది నేర్చుకోలేదు. ఒక 10 పైసలు విలువ చేసే విద్య నేర్చుకుని వచ్చావురా, ఇదే ఇంటికా నువ్వు భూమి మీదకి వస్తా, ఈ భూమి మీదకి వచ్చింది ఇంటి కోసం, నువ్వు 10 పైసలు విలువ చేస్తావు అన్నాడు. నాకు 10 పైసలు ఖర్చు అవుతుంది, నువ్వు నడిచి వెళ్ళిపోతావు, నీకు బలకట్ట అక్కర్లేదు, నీ బతికంతా కలిసి నువ్వు నేర్చుకుందంటే 10 పైసలు విలువ. ఏం సాధించినట్టు నువ్వు ముగి అరగంట అరగంట అనుకుంటున్నావు, ముగిస్తున్నావు. అంటే అయస్కాంతం ఏ విధంగా అయితే ఇనుమును పట్టుకుంటుందో, అయస్కాంతం ఏ విధంగా అయితే, అయస్కాంతం ఏదైతే ఇనుగుని అంటిపెట్టి ఇనుగును ఆకర్షించుకునే ఇనుమును ఎలాగైతే పట్టుకుని ఉంటుందో అరుణాచరిస్తాడు. నువ్వు కూడా నన్ను పట్టుకో అరుణాచరిస్తాడు. అయస్కాంతం ఏ విధంగా అయితే ఇనుమును పట్టుకుంటుందో అలా కూడా నీ మీద ఆకర్షణ కలిగేలాగా నువ్వే చెయ్యాలి, నేను అంటిపెట్టుకుని ఉండేలాగా నువ్వే చెయ్యాలి. ఇతర తలంపులు ఇతర చింతలు రాకుండా నువ్వే చెయ్యాలి. ఆ పరమస్థితిని ప్రసాదించడం కూడా నువ్వే చెయ్యాలి. అన్నీ నువ్వే చెయ్యాలి అని అహంకారం ఏం చేస్తుంది అని నాకు తెలియదు. ఈ గోడ పక్కన ఏముందో నాకు తెలియదు, నా అహంకారం ఏం చేస్తుంది? నేను నిజం కాదు, ఈ పెద్ద పెద్ద రాజులు కూడా నిజం కాదు, ఈ పెద్ద పెద్ద రాజులు నిజం కాదు. నేను పెద్దవాళ్ళని పెద్దవాళ్ళు అనుకుంటున్నారని అనుకుంటారు కదా కొంతమంది, వాళ్ళు నిజం కాదు, నువ్వు నిజం కాదు, నేను నిజం కాదు, ఇదంతా మాయవయ్యా, ఇదంతా మాయ, ఇదంతా ఏది నిజం కాదు, ఇదంతా ఆ నిజం ఏదో తెలుసుకునే వరకు ఇదంతా నిజంలాగా కనిపిస్తుంది. ఇది ఏది నిజం కాదు, నీకు నాకు ఈ సృష్టికి ఆధారంగా ఉన్న ఆ సత్యం తెలుసుకునే వరకు నిజం కానిది నిజంలాగా కనిపిస్తుంది. నేను నిజమే అనుకుంటున్నావు, నువ్వు నిజమే అనుకుంటున్నావు, ఈ రాజులందరూ నిజం అనుకుంటున్నారు, నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజం నీ హృదయంలో నిజం తెలిసే వరకు నిజం కానిది నిజం అని అనుకుంటూ ఉంటావు. భగవాన్ అంటున్నారు,
శరీరం ముక్కులో గాలి బయటకు వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ ఎందుకు ఇంకా శవాన్ని చూడటం డాక్టర్ ఎందుకండి? శవాన్ని మీరు డాక్టర్ని ఎప్పుడు తీసుకొస్తారు? జబ్బుగా ఉన్నప్పుడు తీసుకొస్తారు. కానీ మా ఇంట్లో కూడా చచ్చిపోయారు, మీరు చూశారని డాక్టర్ గారు అంటే ఎందుకే డాక్టర్ గారు? అయితే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నేను పాడైపోయి నా శరీరం మట్టిలో కలిసిపోకముందే, నేను పాడైపోయి నా శరీరం మట్టిలో కలిసిపోకముందే ఇంకా నా శరీరం మట్టిలో కలిసిపోయాక నువ్వు నాకు చేసేదేంటి? నేను బతకుండగానే ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే వచ్చి నన్ను అనుగ్రహించి మళ్ళీ ఇటువంటి శవాలు నేను మోయక్కర్ లేకుండా నన్ను జ్ఞానంతో అలంకరించి సుఖంతో అలంకరించి. అంటే ఏ జ్ఞానం అది? సత్యజ్ఞానం. మనది మిథ్యాజ్ఞానం. మనది ఏంటది? మనది మిథ్యాజ్ఞానం. సత్యజ్ఞానంతో ఆత్మజ్ఞానంతో ఏ జ్ఞానం తెలుసుకున్నాక దానితో సమానమైంది కాదు, దానితో సమానమైంది కాని దానికి మించింది కాదని తెలుస్తుందో, ఏ సుఖాన్ని తెలుసుకున్నాక దానికి దానితో సమానమైన సుఖం లేదని తెలుస్తుందో, అటువంటి సుఖంతో అటువంటి శాంతితోటి అటువంటి ఆనందంతో నన్ను నింపబోయారు. నా చెల్లి ఎప్పుడు శరీరం శవాకముందే, ఈ శరీరాన్ని తీసుకెళ్లి వరలకాట్లో కాల్చి బూడి చేయకముందే చచ్చిపోయిన తర్వాత డాక్టర్ ఎందుకు? నేను ఎప్పుడు ఉద్ధరిస్తానంటే నేను చచ్చిపోయాక ఉద్ధరిస్తావా? నిన్ను ఎప్పుడు ఉద్ధరిస్తానంటే బతికుండా ఉద్ధరిస్తావా? నేను చచ్చాక ఉద్ధరిస్తావా? నువ్వు నా ముక్కులో గాలి తిరిగేటప్పుడే, నేను ఈ భూమి మీద అటు తిరిగాడుతున్నప్పుడే, యముడొచ్చి నన్ను పట్టుకోకముందే, యముడొచ్చి నా ప్రాణం తీసుకెళ్లకముందే, నేను ఇక్కడ ఉన్నప్పుడే నన్ను ఆత్మజ్ఞానంతో అనుగ్రహించి శాంతితోటి అనుగ్రహించి నన్ను రక్షించారు. నా చెల్లెలు నన్ను కాపాడు వైద్యులు. చచ్చిపోయిన వాడికి డాక్టర్ తోటి పనే ఉంది. నా శరీరం చచ్చిపోయాక నువ్వు ఉద్ధరిస్తానంటే ఇప్పుడు ఉద్ధరించేది? ఇప్పుడు ఉద్ధరించారు నా తెలుసు. ఎప్పుడో కాదు ఇప్పుడే, ఎక్కడో కాదు ఇక్కడే. ఇంకో ముగింపు మాట చెప్తున్నాను, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్క ఎంతవరకు నేను చెప్పిన మర్చిపోయినా పర్లేదు, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క మాట మీరు పుస్తకంలో రాసుకోండి. మన శరీరం ఏదో రోజు చనిపోతుంది. ఎవరైనా చచ్చిపోతే మనకేం పర్లేదు అనుకోండి, మన చావు వాయిదాల పడతాం, కోర్టు వాయిదాల కింద వాయిదాస్తాం. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు చనిపోయే రోజుకి, ఏ రోజు అయితే మీరు చనిపోతారో ఆ రోజు కనుక మీరు 100కి 100 పాళ్ళు సుఖంగా ఉండగలిగితే, 100కి 100 పాళ్ళు శాంతిగా ఉండగలిగితే, 100కి 100 పాళ్ళు మీరు ఆనందంగా ఉండగలిగితే మీకు పునర్జన్మ లేదు. ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ రోజునైతే మీకు చావు వస్తుందో మీ శరీరానికి, ఆ శరీరానికి చావు వచ్చిన రోజుకి 100కి 100 పాళ్ళు, 100కి 99 పాళ్ళు కాదు, 100కి 100 పాళ్ళు సుఖంగా ఉండగలిగితే, 100కి 100 పాళ్ళు శాంతిగా ఉండగలిగితే, 100కి 100 పాళ్ళు ఆనందంగా ఉండగలిగితే మీ ప్రాణం ప్రయాణం చేయదు, హృదయం రాజ్యం అయిపోదు. నో రీబర్త్ అట్ ఆల్, నో ఇగ్నరెన్స్, నో రీబర్త్. ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది ఆల్ ది వరల్డ్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ డెల్యూజన్, ఫ్రీడమ్ ది ఇగ్నరెన్స్. దట్ ఈస్ ఫైనల్, దట్ ఈస్ అల్టిమేట్, దట్ ఈస్ సుప్రీం, దట్ ఈస్ మ్యాచ్లెస్, దట్ ఈస్ ఎండ్లెస్. మీరు ఇంకా రుజువులు సాక్ష్యాలు మీకు అక్కర్లేదు. ఏ రోజునైతే మీ శరీరం మరణిస్తుందో ఆ రోజులో కనుక మీకు 100కి 100 పాళ్ళు మీరు సుఖంగా ఉండగలిగితే, ఈ జీవుణ్ణి చచ్చిపోయాక ప్రేత అంటారు, అంటే జీవుణ్ణి శరీరం విడిచిపెట్టాక జీవుడు అంటారు, ప్రేత అంటారు. ఈ శరీరం ఏ రోజునైతే మరణిస్తుందో ఆ రోజుకి అన్డైల్యూటెడ్ బ్లిస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, ఎండ్లెస్ హ్యాపీనెస్, కంప్లీట్ హ్యాపీనెస్, ఫుల్ హ్యాపీనెస్, అంటే ఊగిసలాడుతూ ఉండాలి హ్యాపీనెస్. అప్పుడు ఏమవుతుందంటే మీ ప్రాణం ప్రయాణం చేయటం ఆగిపోతుంది. మీ ప్రాణం ప్రయాణం చేయటం మొదలుపెట్టిందే పునర్జన్మ వచ్చేస్తుంది. అప్పుడు మీ ప్రాణం ఏమవుతుందంటే 100% హ్యాపీనెస్, హృదయంలో ఐక్యం అయిపోతుంది. ఏ హృదయం? ఈ భౌతిక హృదయం కాదు, అంటే భగవంతుడు, అంటే మన మనస్సు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే భగవంతుడు ఉన్నాడు. మన మనస్సు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మనస్సు ఎక్కడ లయం అయిపోయిందో, భగవంతుడిలో మన ఐక్యం అయిపోతే ప్రాణం పోయే టైంకి ప్రాణం ప్రయాణం చేయదు. అప్పుడు ఐక్యం అవ్వలేమనుకోండి, ప్రాణం ప్రయాణం చేస్తుంది, పునర్జన్మ వచ్చేస్తుంది. ఎవరికైతే 100% హ్యాపీనెస్ ఉన్నాడో, నో గోయింగ్ అండ్ నో కమింగ్, దిస్ ఈస్ ఫైనల్, దిస్ ఇస్ అల్టిమేట్. అంటే ప్రాణం ప్రయాణం చేయదు. అంటే భగవంతుడు అందరి హృదయాల్లో నేను ఉన్నానని చెప్పాడు కదా ఈశ్వరుడు భగవద్గీతలో, అక్కడికి వెళ్ళి లైన్ అయిపోతుంది. ఇది ప్రాణం, ఇంకా ప్రాణం ప్రయాణం చేయదు, దట్ ఈజ్ అల్టిమేట్. ప్రాణం ప్రయాణం చేయదు, ప్రాణం హృదయంలో అణిగిపోతుంది, మనస్సు హృదయంలో అణిగిపోతుంది. దట్ ఈజ్, అంటే పునర్జన్మ హేతువులు ఇక్కడ ఉండదు. అంటే మీరు 100% హ్యాపీనెస్ ఉన్నప్పుడు పునర్జన్మ హేతువు ఉండదు, ఉన్నా కాలిపోతుంది. ఏదైనా అణు మాత్రం ఉన్నా అది కాలిపోతుంది. నో రీబర్త్ ఎట్ ఆల్, నో బాండేజ్ ఎట్ ఆల్, నో ఇగ్నోరెన్స్ ఎట్ ఆల్.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.
అరుణాచల శివ ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, మీకు బాహ్యంగా ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా అజ్ఞానం నశించకుండా ఎవడికి దుఃఖం నశించదు. మొత్తం భారతదేశానికి మీరు చక్రవర్తి అయినా అజ్ఞానం నశించకుండా దుఃఖం నశించదు. జ్ఞానం లేకపోతే అజ్ఞానం నశించదు, ఈశ్వరుని అనుగ్రహం లేకపోతే జ్ఞానం కలగదు. కేవలం మనం తెలివితేటల వల్లే ఆత్మజ్ఞానం రాదు. భక్తి డివోషన్ షుడ్ బి డన్, భక్తి షుడ్ బి డన్ బై ఆల్ మన బీయింగ్స్. రామచంద్రమూర్తి ఒకసారి రామచంద్రమూర్తికి వశిష్ఠుడు గురువు. రామచంద్రమూర్తి ఒకసారి వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు ఏదో పాఠం నేర్చుకోడు. ఇక్కడ దేవుడికి పాఠం ఎందుకు? మనకు ఆదర్శం కోసం గురువు దగ్గర నేర్చుకోవాలి, లేకపోతే రాముడికి పాఠం ఏంటి? ఆయనకి అన్ని చదువులు వచ్చి నేర్చుకున్నాడు, మనకి ఏమి చదువు రాకుండా నేర్చుకోవడం ఎందుకు? మనకు అన్ని తెలిసిపోయిన రాముడు గురువు ఎందుకు, కృష్ణుడు గురువు ఎందుకు? ఏదో సాంప్రదాయం పోషించటమే. మనం కూడా గురువు అక్కర్లేదు అనుకుంటామేమో, వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళారు మన కోసం, వాళ్ళ గురువులు ఏంటి మన కోసం పడ్డారు పాటలన్నీ వాళ్ళు. అయితే రాముడు గురువు ఏంటి, కృష్ణుడు గురువు ఏంటి, ఈశ్వరుడు గురువు ఏంటి? రాముడు ఇలా తలుపుకి వచ్చాడు, వశిష్ఠుడు లోపల ఉన్నాడు, తలుపులు వేసి ఉన్నాయి. రాముడు తలుపుకి వచ్చాడు, తలుపు కొడితే ఎవరు వారు అన్నాడు. ఎవరన్నాడు వశిష్ఠుడు? ఎవరు వారంటే నేను అన్నాడు. ఏమన్నాడు రాముడు? ఏమన్నాడు? నేను. నేను దశరథ గారు అబ్బాయిని అన్నాడు. ఏమన్నాడు? నేను దశరథ గారు అబ్బాయిని అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, మీ నాన్న పేరు ఏంటని అడిగితే దశరథ అని చెప్పు, మీ అమ్మ పేరు ఏంటని అడిగితే కౌశల్యని చెప్పు. అది కదా అని అడిగిది, నువ్వు ఎవరు వారంటే నేను అన్నావు. ఎవరు వారంటే నేను అన్నావు. మీ అమ్మ పేరు అడగటం లేదు నేను, మీ నాన్న పేరు అడగటం లేదు, ఎవరు వారు అంటే నేను అన్నావు. ఆడేనెవడో చెప్పు అన్నాడు. ఇప్పుడు నువ్వు నేను నేనంటున్నావు కదా, ఆ నేనెవడో చెప్పు అన్నాడు. ఆ నేను ఎవడో ప్రశ్నకి నీకు సమాధానం తెలిస్తే నీకు జ్ఞానం, అప్పుడు జ్ఞానం వస్తుంది. మనం కాని అన్ని రోడ్డు మీద దుమ్మంతా నొల్లుకుంటే జ్ఞానం రాదు. రోడ్డు మీద దుమ్మంతా నొల్లుకుంటే జ్ఞానం రాదు. మనం ఏదైతే కాదో అది తెలుసుకున్నా జ్ఞానం రాదు. అన్నిటికంటే మనకి సమీపంలో ఉన్నది ఏంటి? దేహము కంటే, ఇంద్రియముల కంటే, మనస్సు కంటే, అన్నిటికంటే దగ్గరగా ఉన్నది నేను. అంతే కదా, నేను అనేది తలంపు నా అన్నిటిగా ఉంది. అది దేహంలోనైనా తలంపు మనకు అత్యంత సమీపంలో ఉంది. ఆ నేనెవరో నీకు తెలుసుకుంటే జ్ఞానం, ఆ నేనెవరో నీకు తెలియకపోతే అజ్ఞానం. తెలుసుకుంటే జ్ఞానం, తెలియపోతే అజ్ఞానం. తెలిస్తే సుఖం, తెలియపోతే దుఃఖం. నువ్వు ఎవరు వారంటే ముందు నేను అన్నావు. ఆ నేను ఎవరన్నాను నేను అంటే, నువ్వు దశరథ గారి అబ్బాయి అంటున్నావు, నీ నాన్నగారి పేరు అడగటం లేదు నేను, ఆ నేనెవరో నేనెవరో అడుగుతున్నాను అది అన్నాడు. మనం కూడా రోజు నేను నీళ్ళ వాడటం కంటే ఎక్కువ వాడతాం, నేను నేను అని. ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, I am so and so. I have done this. I have done that. ఇంక ఇదే గొడవ. మంచి నీళ్ళ కంటే ఎక్కువ వాడతాం అని నేను, ఆ నేను ఎవరో మనకు తెలియదు. ఇంకా మనకు పని ఏమి లేదు. ఆ దేహగతమైన నేను, ఆ దొంగనేని రోజు అలంకరించుకోవటమే పని. మనకు పని పాటు లేదు, ఆ దొంగనేని రోజు అలంకరించుకోవటమే. ఏ నేను అయితే మనం పోగొట్టుకోవాలనుకుంటున్నాము, ఆ నేను అలంకరించుకుంటే అది ఎలా పోతుంది? ఎవరు వారు? నేను అన్నాడు. ఎవరు? రాముడు. ఆ నేనెవరు? నేను నేను అంటున్నావు చూసావా? ఆ నేనెవరు? అది తెలిస్తే నీకు మోక్షం, అది తెలియకపోతే నీకు బంధం. అది తెలిస్తే నీకు శాంతి, అది తెలియకపోతే నీకు అశాంతి. ఏదైతే నేనంటున్నావో నువ్వు దాన్ని తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకుంటే నీకు ప్రయోజనమే ఉంది? ఏదైతే రామా, ఓ రామా, ఏదైతే ఇప్పుడు నేనంటున్నావో ఆ నేను నువ్వు తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నా దానివల్ల ప్రయోజనమే ఉంది? ఆ నేను వదిలేసి ఎన్ని విద్యలు నేర్చుకున్నా అన్ని కనికట్టి విద్యలు, క్షుద్ర విద్యలు, దొమ్మర విద్యలు. ఓ రామ, నువ్వే చెబుతున్నావు కదా నేను నేనని. ఆ నేనెవడు? నేను ఎవరంటే నేను నేనంటున్నావు. ఆ నేనెవడు? ఆ నేను ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నేను నువ్వు వదిలేసి ఆ నేను గురించి నువ్వు తెలుసుకోవడం మానేసి ఇంకేదేదో తెలుసుకుంటావు అనుకో, దానివల్ల నువ్వు పొందింది ఏంటి? అన్ని ఊటి లేని సున్నలు, అదే షేక్స్పియర్ డ్రామాలో, షేక్స్పియర్ భాషలో చెప్పాలంటే డ్రీమ్ స్టఫ్. వీఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ ఎ స్లైప్. వీఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ ఎ స్లైప్. ఒక నేను వదిలేసి మిగతా విషయాన్ని నేర్చుకున్నా ఆయన ఊటిలేని సొన్నలు. మిగతా విద్యలని లోకం ఎంత నిజమో, నీ శరీరం ఎంత నిజమో, నీ పొట్ట ఎంత నిజమో, అంతవరకే నిజం. అదంటే ఎన్ని రిలేటివ్ ట్రూస్, మిగతా అయినా కూడా రిలేటివ్ ట్రూస్. ఒక ఏది ఆ సెల్ఫ్ నాలెడ్జ్ ఒకటి అబ్సల్యూట్ ట్రూత్. ఓ రామా, ఈ మాస్టర్ మెర్జ్ యువర్ సెపరేట్నెస్ ఇన్ టు గాడ్. నువ్వేదైతే నేను 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 అంటున్నావు రామా, ఇప్పుడు ఎవరంటే నేనన్నావు కదా, ఆ నేను తీసుకెళ్లి మెర్జ్ చెయ్యి, ఎందులో నీ భగవంతుడు ఐక్యం చెయ్యి. నువ్వు ఈ మాస్టర్ మెర్జ్ దా ఆ ఇండివిజువల్ ఇన్ టు గాడ్ కాన్షియస్నెస్ ఇన్ టు కాస్మిక్ కాన్షియస్. యూ మస్ట్ మెర్జ్ ఇట్ ఇన్ టు కాస్మిక్ కాన్షియస్నెస్. దీన్ని తీసుకెళ్లి మెర్జ్ చేయి ఎందులోని, ఆ ఈశ్వర ఆ చైతన్యంలో ఏదైతే ఉన్నదో, ఉన్నదంటే ఏదైతే ఉన్నదో ఆ చైతన్యంలో దీన్ని తీసుకెళ్లి మెర్జ్ చేయి. దేన్ని నువ్వు ఏదైతే నేను అంటున్నావు, ఈ మస్ట్ మెర్జ్ ఇట్. ఎందుకు మెర్జ్ చేయమంటున్నాను, ఎందుకు దీన్ని తీసుకెళ్లి అందులో కలిపేయమంటున్నాను, అందులో కలి ఎందుకు మెర్జ్ చేయమంటున్నాను. అప్పుడు నువ్వు అఖండంగా ఉంటావు, అంతటా ఉంటావు. ఇప్పుడు దేహం ఎక్కడుంటే, నీ దేహం ఎక్కడుంటే అక్కడ ఉన్నాను అనుకుంటున్నావు. దీన్ని తీసుకెళ్లి నువ్వు కాస్మిక్ కాన్షియస్నెస్ మెర్జ్ చేసావనుకో, నువ్వు అంతటా ఉంటావు. ఈ మస్ట్ మెర్జ్ ఎవరి ఇండివిజువల్ అయ్యి ఇంటి కాస్మిక్ కాన్షియస్నెస్. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మెర్జ్ చేసావు ఓ ట్రూ అయి మిగులుతుంది, ఫాల్స్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ట్రూ అయి మిగులుతుంది, ఫాల్స్ అయి ట్రూ ఇస్ గాడ్, రియల్ ఇస్ గాడ్, యూనివర్సల్ ఇస్ గాడ్. ఈ ఫాల్స్ అయి ఎక్కడి నుంచి వచ్చింది, ట్రూ అయి నుంచి వచ్చింది, తీసుకెళ్లి అక్కడ మెర్జ్ చేసాయి. అది నువ్వు మెర్జ్ చేయలేవనుకో, ఇగ్నోరెన్స్ తప్పదు, పునర్జన్మ తప్పదు, బంధం తప్పదు, సారో తప్పదు, దుఃఖం అనిపి ఏ జన్మ కా జన్మ దుఃఖం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఏదో రూపంలో మనిషి కూడా నేడొచ్చినట్టు. యూ మస్ట్ మెర్జ్ ఇట్. అంటే ఎందుకు మెర్జ్ చేయమంటున్నాడు వశిష్ఠుడు, ఎందుకు ఎందుకు ఎప్పుడైతే నువ్వు ఇండివిజువల్ అయ్యి కాన్సిక్ కాస్మిక్ కాన్షియస్ లో నువ్వు మెర్జ్ చేసావో, నిన్ను నువ్వు పోగొట్టుకున్నావో, నిన్ను నువ్వు పోగొట్టుకుంటే, నిన్ను నువ్వు పోగొట్టుకుంటే నువ్వు నష్టపోవు. నీవేదిగా ఉన్నది నీకు తెలియబడుతుంది. నిన్ను నువ్వు పోగొట్టుకుంటే నీకు ఏదో నష్టం వచ్చేస్తాను అనుకుంటావు, నష్టం రాదు. ఏది నువ్వు, ఏది నువ్వుగా ఉన్నావు, ఏది నువ్వు, అది నీకేమవుతుంది, నీకు ఎరుకులోకి వస్తుంది, అది నీకు ఎరుకులోకి వస్తుంది. దట్ ఈస్ ద అల్టిమేట్. మెర్జ్ యువర్ ఫాల్స్ ఐ, మెర్జ్ యువర్ ఇండివిజువల్ ఐ, మెర్జ్ యువర్ సెపరేట్నెస్ అంటే కాస్మిక్ కాన్షియస్నెస్. ఇది పోతే నువ్వు పోతావు, ఇది పోతే నువ్వు పోతావు అనుకోకు, ఇది పోతే, ఇది పోతే అబద్ధమైన నేను పోతే నువ్వు పోతావు అనుకోకు, నిజమైన నీకు నీకు ఎరుకులోకి వస్తుంది. ఈ అబద్ధమైన నేను పోతే నువ్వు పోతావు అనుకోకు, నిజమైన నేను నీకు ఎరుకులోకి వస్తుంది. దట్ ఈస్ ట్రూ లైఫ్, దట్ ఈస్ ఎటర్నల్ లైఫ్, దట్ ఈస్ ఎండ్లెస్ లైఫ్. మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళైపోతున్నా, నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళట్లేదు. ఎక్కడో చోట బ్రేక్ చెయ్యాలి కదా, నేను చెప్పేటప్పుడు మీ అంతా మీరు వెళ్ళిపోతే నేను సర్దుకుంటాను. అరుణాచలం, 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 అరుణాచలం. ఇది శాంతిని ప్రసాదించే కొండ, జ్ఞానాన్ని ప్రసాదించే కొండ. ఇది శాంతిగిరి, జ్ఞానగిరి, జ్ఞానగిరి. అన్నామలై అంటే అందని కొండని, అన్నామలై అంటే అందని కొండ. అందని కొండ అంటే దీని అర్థం ఏంటంటే, నీ మనస్సుకి నీ మాటకి అందదు, నీ మనస్సుకి నీ మాటకి అందదు. నీ మనస్సు ఎక్కడైతే అణిగిపోయిందో, నీ మాట ఎక్కడైతే అణిగిపోయిందో, నీ మనస్సు నీ వాక్ ఎక్కడైతే అణిగిపోయినాయో అక్కడ నీకు ఎరుకులోకి వస్తుంది. నిజమైన అరుణాచలం మన హృదయంలోనూ ఉంది, దాన్ని తెలుసుకోవడానికి నీకు సపోర్ట్గా ఉంది. ట్రూ అరుణాచల ఈజ్ ఇన్ అవర్ హార్ట్, ఇన్ అవర్ స్పిరిచువల్ హార్ట్. అన్నా మలై అంటే అందని కొండను. ఎవరికి అందదు, మనస్సుకు అందదు, మాటకు అందదు. మరి ఎవరికి అందుతుంది, మనస్సు అణిగిపోదు. ఎక్కడ మనస్సు అణిగిపోయిందో, ఎక్కడ మాట అణిగిపోయిందో, అక్కడ ఇది అందుతుంది. నీ హృదయంలో ఉన్న ఆ జ్ఞానగిరి అందుతుంది. నిజమైన అరుణాచలం మన హృదయంలోనే ఉంది. ఇప్పుడు నాలుగు దీక్షలు చెప్పారు భగవాన్, అది జ్ఞాపకం పెట్టుకుని. మౌన దీక్ష ఏంటది, మౌన దీక్ష. రెండు చక్షు దీక్ష, చూస్తే పని అయిపోదు. కొంతమంది కొంతమంది ఇప్పుడు ఫోన్ ఎత్తితే పని అయిపోదు, లేదా ఫోన్ ఎలా ఎత్తితే పని అయిపోదు. ఎన్ని దీక్షలు, ఒకటి మౌన దీక్ష. మౌనంలో కూడా అనుగ్రహిస్తాడు, నీ పని అనుగ్రహించటం. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, అరుణాచలిస్తాడు నీ పని అనుగ్రహించటం. కానీ నువ్వు అనుగ్రహిస్తున్నావు అనే సంగతి ఇతరులకు తెలియటం నీకు ఇష్టం ఉండదు. అయితే నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించు. అరుణాచలిస్తాడు అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తున్నాడు నేను చెబుతున్నాను, అలా చెప్పడం నీకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు. ఎన్ని దీక్షలు, మౌన దీక్ష. ఇంకోటి ఏంటి, మౌన దీక్ష, చక్షు దీక్ష. ఉరిక చూస్తారు అయిపోతుంది, వారికి ఏమందరు ఉరిక చూస్తారు అంతే. వారు చూస్తే చేసినట్టే, ఇంకా వారు ఏం చేస్తారు చూస్తారు. ఏంటది, మౌనదీక్ష ఒకటి, తర్వాత చక్షుదీక్ష, ఇంకోటి ఏంటి భావదీక్ష. ఊరికి అనుకుంటే చాలు. అరుణాచలం అరుణాచలం అని అనుకుంటాం, మనం అనుకోవచ్చు ఎల్లన్న ఎలా ఉందని ఒక్కసారి అరుణాచలేశ్వరుడు అనుకుంటే అయిపోతుంది ఆ పని పూర్తి. మనం ఆయన స్మరించడం కదా, ఆయన ఎప్పుడైనా ఒక్కసారి మనం క్షమిస్తే, మనం స్మరిస్తే చాలు అయిపోతుంది. దాన్ని ఏమంటారు భావదీక్ష, దాన్ని ఏమంటారు ఇంకోటి ఏంటి హస్తదీక్ష. ఉరికలా ముట్టుకుంటే చాలు. రామకృష్ణపురం వివేకాన్ని ఉరికి టచ్ చేశాడు, అయిపోయింది పని పూర్తి అయిపోయింది. అరుణాచలం 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 అరుణాచలం. ఆనందం కోసం మీరు వెతుక్కోవడం కాదు, ఆనందం వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. అరుణాచలాన్ని స్మరించగా స్మరించగా ఆయనకి మనకి అడ్డున్నదాన్ని తీసేస్తాడు. అరుణాచలేశ్వరుడు చేసే పని అదే. అరుణాచలేశ్వరుని స్మరించగా స్మరించగా ఆయనకి మనకి మధ్యన ఏదైనా ఫారన్ మ్యాటర్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేస్తాడు. అంతే స్మరణ. మీరు స్మరించగా స్మరించగా మీరు పవిత్రులు అవుతారు. నీకు దక్షత వస్తుంది, నీకు ఏకాగ్రత వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది, ప్యూరిటీ వస్తుంది, పెర్ఫెక్షన్ వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ కమ్, దట్ ఈస్ నీడెడ్ ఫర్ యూ. ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇఫ్ యూ రిమెంబర్ అరుణాచలం ఆల్వేస్. ఎవ్రీథింగ్ విల్ కమ్, దట్ ఈస్ నీడెడ్ ఫర్ యూ. ఎవ్రీథింగ్ విల్ కమ్, లిబరేషన్ విల్ కమ్, పీస్ విల్ కమ్, హ్యాపీనెస్ విల్ కమ్, ఎవ్రీథింగ్ విల్ కమ్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, గురువుకి అనుగ్రహం అనేది గుణం కాదు, అనుగ్రహమే గురువు, గురువు అనుగ్రహం. అంతేకాని గురువుకి అనుగ్రహం అనేది గుణం కాదు, అనుగ్రహం గురువు యొక్క స్వరూపమే అనుగ్రహం. ఇప్పుడు భగవాన్ ఉన్నారనుకోండి, కొంతమంది ఎక్కువ మాట్లాడేవాడు, కొంతమంది తక్కువ మాట్లాడేవాడు, కొంతమంది తక్కువ మాట్లాడేవాడు, కొంతమంది దగ్గరగా కూర్చున్న చోట మనసు చివర కూర్చున్న చూసేవాడు, కొంతమంది దగ్గరగా కూర్చున్న వాళ్ళని చూడటం మానేసి ఆ గెంటుకు వచ్చేసి ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళని మానేసి ఎక్కడ చివరి ఎక్కడ చివరి అనుగ్రహం. ఇక్కడేమో వీళ్ళకి ఫిజికల్ ప్రెజెన్స్ వీళ్ళకి అనుగ్రహం వాళ్ళకనే, ఫిజికల్ ప్రెజెన్స్ వీళ్ళకి అనుగ్రహం వాళ్ళకి. కొంతమంది గెంటేసుకు వచ్చి కూర్చుంటారు, ఒకసారి వాళ్ళు వంక చూసేవాడు కదా అసలు, అలా ముఖమాడు తిప్పేవాడు కదా అసలు, వాళ్ళని సైలెంట్కి ఎక్కడో చోట కూర్చుని మౌనంగా విని వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళది వాళ్ళు పట్టిపోతారు మొత్తం అనుగ్రహం అంతా. ఆయన మనంక చూసినా, మనంక చూడకపోయినా, మనతో మాట్లాడినా, మనతో మాట్లాడకపోయినా, లేకపోతే మనం చూసి ముఖం ఒక పక్కకి తిప్పుకున్నా, అంతా అనుగ్రహాన్ని గ్రహించిన వాళ్ళు ధనియులు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన మనంక చూసినా చూడకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, లేకపోతే మనం చూసిన అన్ని ముఖం పక్కకి పెట్టుకుంటాడు అనుకోండి, అది కూడా అనుగ్రహమే. అలా గుర్తించిన వాళ్ళు ధన్యులు. అలా గుర్తి మనతో మాట్లాడలేదంటే మాట్లాడలేదని అనుకోక్కర్లేదు. ఎందుకు మాట్లా అలా మాట్లాడకపోవడం కూడా మిమ్మల్ని అనుగ్రహించడానికి. కొంతమంది ఆ చివరి కూర్చొని పిలిచి మాట్లాడేవాడు, అది అనుగ్రహమే. మీతో మాట్లాడలేదనుకోండి, అది అనుగ్రహమే. ఎడి చూసిన అనుగ్రహమే, నడక అనుగ్రహం, చూపు అనుగ్రహం, అంతా మధురమే మధురాధిపతికి. భగవద్గీతలో చెప్పాడు భగవంతుడి మార్గశర మాసంలోనే, ఆ మార్గశర మాసంలోనే భగవాన్ శరీరం తీసుకున్నారు. రామాయణంలో వాల్మీకి మహర్షి అన్ని మాసాల్లోకి మార్గశర మాసం జ్యూవెల్ ఆర్నమెంట్ అన్నాడు వాల్మీకి చెప్పాడు. నక్షత్రం పునర్వసు వారం సోమవారం మార్గశర మాసం, అది శిక్షించడానికి వచ్చినటువంటి అవతారం కాదు, అనుగ్రహించడానికి వచ్చిన అవతారం. అంటే మీరందరూ జన్మాంతర సుకృతం, మీ పూర్వం మీరందరూ మీ తెలివితేటల మీరందరూ ఇక్కడికి రాలేదు. మీకంటే తెలియని వాళ్ళు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. మీరు తెలివి